అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థ సార్థవాహం శారదా శారదాంబోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుతే శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ శారదా పరమేశ్వర్యై నమః శ్రీమజ్జగద్గురుభ్యో నమః శ్రీకృష్ణ శరణం మమ అమ్మ శారదాంబకు జగద్గురువులకు నమస్కరిస్తూ తల్లి సన్నిధిలో మనం ప్రారంభించుకున్న ఆదిశంకరుడు దర్శించిన శ్రీ మహావిష్ణువు యొక్క వైభవం ఇవాళ మూడవ రోజులోకి ప్రవేశించినది. ప్రధానంగా శంకరుల యొక్క విష్ణుభక్తి, శంకరుల హృదయం అద్వైతము ద్వైతము ఇత్యాది సమన్వయం చేసుకుంటూ మొదట ప్రవచనంలో భగవద్గీత, ఇతర ఉపనిషద్ భాష్యములు, బ్రహ్మసూత్ర భాష్యం మొదలైన వాటి అనుసరించి భగవద్ ఉపాసన యొక్క ప్రశస్తిని తెలుసుకున్నాం. ఆ తర్వాత మనం ప్రారంభించుకుంది షట్పది స్తోత్రం, శంకరులు ఇచ్చిన షట్పది. షట్పది అనే మాటకి ఆరు పదములు అని ఒక అర్థం, ఆరు పాదములు కలది అంటే తుమ్మెద అని అర్థం. కనుక తుమ్మెదని ఇందులో చూపిస్తున్నారు షట్పది. మొత్తం ఆరు శ్లోకములు, ఆరు శ్లోకములను కలిపి షట్పది అన్నారు అని ఒక వ్యాఖ్యానం. తర్వాత ఇంకా షట్పది వివరణ చివరికి తెలుసుకుందాం. ఈ షట్పదిలో నిన్న మనం పూర్తి చేసుకున్న శ్లోకాలు ఎన్ని? ఐదు శ్లోకాలు. ఒక్కసారి ఐదు శ్లోకాలు ఒకసారి వింటూ ఉండగా మీరు నేను చదివి తర్వాత శ్లోకంలోకి ప్రవేశిద్దాం. అవినయమపనయ విష్ణో దమయమన శమయ విషయ మృగతృష్టాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయఖేదచ్చిదే వందే సత్యపి భేదాపగమే నాథ తవాహం నమామకీనస్త్వం సాముద్రోహితరంగః క్వచన సముద్రోనతారంగః ఉద్ధృతనగ నగభిదనుజదనుజకులామిత్రమిత్ర శశిదృష్టే దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతి రస్కారః మత్స్యాదిభిరవతారైః అవతారవతావతా సదా వసుధాం పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభితోహం. ఐదు శ్లోకాలకి వ్యాఖ్యానించుకున్నాం. మొదటగా అవినయం అపనయ విష్ణు అని చెప్పినప్పుడు భగవత్ కృపకి కావలసిన అర్హతలు అవసరము. అది వినయము, శమము, దమము, భూతదయ. ఇవి మన ప్రయత్నం మనం చేస్తున్నప్పటికీ ఈశ్వరానుగ్రహం వల్ల ఇవి లభించాలి గనక విష్ణు అని సంబోధించి ఆయన అడుగుతున్నారు. కోరుకుంటున్నది ఏమిటి ఇందులో కవి అంటే, తారయ సంసార సాగరత, సంసార సముద్రం నుంచి బయటపెట్టవయ్యా అన్నాడు. సంసారాన్ని సముద్రంతో పోల్చడం చాలామందికి తెలిసిన విషయమే మన సంస్కృతిలో. ప్రతివాడు జీవితంలో ఎప్పుడప్పుడు సంసార సాగరం అండి అంటూ ఉంటాడు, అంటూ ఉంటాడు, ఇందులో కొట్టుకుపోతూ ఉంటాడు. బయటపడాలనుకున్న వాళ్ళు మాత్రం కోటికొక్కడు, కోటికొక్కడు కూడా సందేహమే. కృష్ణ పరమాత్మ చెప్పినట్టు మనుష్యానాం సహస్రేష కశ్చిత్ యతతి సిద్ధయే, వేల కొలత మందిలో ఒక్కడు ప్రయత్నిస్తాట అసలు సంసారం సాగరం అని అనిపించేది ఎవరికి. ఏదో దుఃఖాలు తట్టుకోలేక అంటూ ఉంటారు, కానీ ఇది ఉంటే బాగుండు అనుకునే వాళ్ళు చాలామంది. దీని పైన ఒక సత్యం ఉందని తెలుసుకుని ప్రయత్నించేవాడు దీని నుంచి బయటపడాలనుకుంటాడు. అంటే మన నిజాయితీగా భగవంతుడు కావాలనుకుంటే మాత్రం ఈ స్తోత్రం మనకు గొప్ప మార్గం చూపిస్తుందని. నిజాయితీగా అన్న మాట అన్నాం, భగవంతుడు కావాలని కబుర్లకు చెప్పడం కాదు. నిజంగా ఉంటే దానికి ప్రయత్నం చేస్తాం కదా, ర్యాంకు కావాలనుకుంటే దానికి తగ్గట్టు చదువుకుంటాం. అదేవిధంగా నిజాయితీగా ముక్తి కావాలనుకుంటే దానికి తగ్గ సాధన చేయాలి. ఆ సాధన చూపిస్తూ తర్వాత కావలసింది భగవద్ ఆశ్రయం, ఆయన పాదపద్మాలయందు భక్తి కలగాలి. భక్తిని రెండవ శ్లోకంలో చెప్పారు. అయితే ఈశ్వరుడికి జీవుడికి అభేదం అంటారు కదా, అంటే అభేద స్థితి అనుభవానికి వచ్చే వరకు భేదం ఉందయ్యా అన్నాడు. అందుకే అద్వైతం ఎప్పుడు కూడా కొన్ని ఎంత కబుర్లాడినప్పటికీ కొందరి దగ్గర అద్వైతం చేయకూడదన్నారు. ఎవరి దగ్గర అంటే గురువు వద్ద, ఈశ్వరుడు వద్ద అద్వైతం కబుర్లాడుకన్నారు. ఇక్కడ అంటే ఇంత వేదాంతం చెప్పే కదా నువ్వు నేను ఒకటేను గురువు దగ్గర అనకూడదు. చైతన్య దృష్ట్యా ఒకటే కావచ్చు, కనుక వారి వద్ద ఉండవలసింది భక్తిభావమే. నీకు పరిపూర్ణ అఖండమైనటువంటి ఉపాధికి అతీతమైన నిరుపాధిక చైతన్యంతో నువ్వు తాదాత్మ్యం చెందినప్పుడు ఏకం. నువ్వు సౌపాధికమైన ప్రవృత్తి ఉన్నంతకాలం పరమేశ్వరుడు సృష్టి స్థిలైలు ఉన్నాయి గనక ఆయన అధీనులం మనమందరం. ఆయన అనుగ్రహం లేనిది జ్ఞానం రాదు గనక అని ఆశ్రయించవలసినదే. ఎందుకంటే వేదాంతం అనేటువంటిది మనకి పరమసిద్ధాంతంగా అద్వైతాన్ని ప్రతిపాదించినా అది సత్యమే కాదని కాదు. అందుకే సత్యపి భేదాపకమే, అభేదం అనేది సత్యమైనప్పటికీ అది సిద్ధాంతరీత్యా సత్యం. అది అందుకునే వాళ్ళు కోట్లలో ఒకడు కూడా కష్టం. అందుకే పెద్దలు చెప్తుంటారు ముందు భక్తిని బాగా అలవరుచుకోండి అయ్యా, ఆ భగవానుడే మీకు జ్ఞానం ఇవ్వాలి అన్నారు ఇక్కడ. అందుకే భక్తిని తిరస్కరించేది అద్వైత జ్ఞానం కాదు. పైగా జ్ఞాని కూడా భక్తుడే, జ్ఞానభక్తి పరాభక్తి అనిపించుకుంటుందని చెప్పుకున్నాం. ఆ విషయమంతా మూడవ శ్లోకంలో చెప్పారు. తర్వాత నాలుగవ శ్లోకంలో భగవన్ నామములు ఉద్ధృత నగన గభిధనుచ, నామములు లీలాస్మరణ చేసాయి, భగవంతుడు లీలని అందులో తలుచుకున్నాం. అదేవిధంగా నువ్వు అవతారములెత్తి ఈ వసుధను రక్షించావు, అంటే రక్షించడం నీ స్వభావం. అందుకే హే పరమేశ్వర నన్ను నువ్వే పరిపాలించాలి అన్నారు. అంటే నన్ను రక్షించు అనకుండా పరిపాలించాలి అని చెప్పడం ఉద్దేశం ఏంటంటే నా జీవితం మొత్తం నువ్వే తీర్చిదిద్దాలి అని సరెండర్ అయిపోవడం అందులో కనబడుతున్నది. అంటే మన బ్రతుకుని మన బుద్ధిని తీర్చిదిద్దేవాడు భగవానుడు, శరణాగతుడైన వాడు నా విధంగా రక్షిస్తాడు. ఇంతవరకు చెప్పుకుని ఇవాళ ఆరో శ్లోకంలోకి వెళ్తున్నాం. దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద భవజలధి మథన మందర పరమందరమపనయత్వం మే. ఇందులో అందములు ధర మందిర సుందర అంటూ ధర శబ్దం అంద అనే శబ్దాన్ని ప్రయోగిస్తూ శంకరుడు తన కవితా చాతుర్యాన్ని చూపించారు. ముందు వినడానికి అందంగా సంగీతాత్మక శబ్దములు ఇందులో ఉన్నాయి, భావంలోకి ఇప్పుడు ప్రయత్నిస్తున్నాం. ఇక్కడ ఆయన చెప్తున్నామని భగవన్ నామములే ప్రసిద్ధ నామాలు, ఉద్ధృత నగర గభిధనుజు కూడా భగవన్ నామములే. ఇప్పుడు కూడా భగవన్ నామములే చూపిస్తున్నారు. ఒక్కొక్క నామంలో ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఎప్పుడైనా నామం అర్థసహితంగా భావిస్తేనే దాని పూర్ణ ప్రయోజనం లభిస్తుంది, అంతేగాని అసలు ప్రయోజనం లేదని లేదు. అర్థసహితంగా భావిస్తే పూర్ణ ప్రయోజనం లభిస్తుంది. అర్థం లేకుండా చదివితే కొంతమేరకు పనికొస్తుంది, కానీ అర్థం తెలుసుకోవాలి. అందుకే విష్ణు సహస్రనామాలకు కూడా భగవత్పాదుల వారు భాష్యం రచించారు. అది చెప్పుకోవాలని కూడా మనం అనుకుంటున్నాం, ఎప్పుడు అవకాశం ఇస్తాడో. దానికి ఒక విధంగా ఇది రిహార్సల్లా అనుకుందాం, లేదా దీనికి ఎపిటైజర్లాగా అనుకున్నా చాలు. భగవన్ నామం నిన్ననే మనకు స్మరణ చేసుకున్నాం, ఇప్పుడు ఇందులో ఎన్ని నామాలు ఉన్నాయో చూడండి. దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద భవజలధి మథన మందర, ఐదు సంబోధనలు ఉన్నాయి ఇందులో. ఏది ఒక్క పదం కూడా ఆదిశంకరులు వ్యర్థముగా ప్రయోగించరు, అది మనం చెప్పుకున్నాం. నామం లేదు రాయాలని కాదు, ఛందస్సులు ఇమర్చాలని కాదు, ఒక్కొక్క నామానికి ఒక్క పరమార్థం ఉంది. నేను ఉద్ధృత నగ గభిధనుజ అన్నప్పుడు కృష్ణలీలలే చెప్పుకున్నాం. ఉద్ధృత నగ అంటే గోవర్ధనగిరితిని కృష్ణుడే ప్రధానమైనప్పటికీ అంతకు ముందు అవతారంలో కూడా మందార పర్వతాన్ని ఎత్తాడు కనుక ఉద్ధృత నగ సరిపోయింది. కానీ ఈయన ఉద్దేశం మాత్రం కృష్ణుడేనండి. ఆదిశంకరులు కృష్ణుడు అంటే మహాప్రీతి, అది అనేక చోట్ల మనం చెప్పుకున్నాం. అందులో జ్ఞాన సంస్కారం ఉన్నవారికి కృష్ణుడు అంటే బాగా ప్రీతి కలుగుతుంది, ప్రేమించే స్వభావం ఉన్నవాళ్ళకి కృష్ణుడు అంటే ప్రేమే. ఎలా చూసినా కృష్ణుడు నాడే ఆ పరిపూర్ణమైన అవతారం. అందుకే కృష్ణుని యొక్క వైభవం ఇందులో చెప్పుకున్నారు అనుకోవచ్చు. దామోదర, దామోదర అనేది కృష్ణుని యొక్క అవతారంలో వచ్చిన పేరు. అయితే తత్పూర్వం లేదా అంటే తత్పూర్వం కూడా ఉంది కనుకనే 24 నామాల్లో దామోదర నామం కూడా చెప్పుకుంటున్నాం. పైగా 12వ నామోది ముఖ్యమైన నామంగా చెప్తారు ఇక్కడ. అటువంటి దామోదర, దామోదర అని చెప్పడంలో భక్తులకి దామోదర శబ్దం చాలా ఇష్టం. గోవర్ధన గిరిధర ఎలాగైతే ఉద్ధృతన గతిలో చెప్పుకున్నామో దామోదర కూడా భక్తులకి చాలా ప్రీతి అండి. ఎందుకంటే ఎవరి చేత కట్టుబడిన వాడు తాడుకు కట్టుబడ్డాడు కనుక సులభంగా దొరుకుతాడనే భావం దామోదర శబ్దంలో ఉన్నది. దామోదర అనే మాటకు అర్థం ఏంటంటే యశోదయ దామ్న ఉదరే బద్ధ ఇతి అని శంకరులు విష్ణు సహస్రనామంలో భాష రచించారు. యశోదమ్మ చేత దామముతో, దామం అంటే తాడు, ఉదరం అంటే పొట్ట, తాడుతో కట్టబడిన ఉదరము కలవాడు దామోదరుడు. అందుకే ఇది దామోదర, దామోదరుడిలో చాలా ప్రసిద్ధి. ఎందుకంటే ఆ తాడుతో కట్టడానికి అమ్మవారు పడ్డటువంటి కష్టం అంతా ఇంత కదా యశోదమ్మ, అక్కంతలా దొరకడు. ఆయన వెంట పరిగెత్తింది, ఆ పరిగెత్తి పట్టుకోవడానికి పడ్డ అవస్థ. అసలు ఆ కథలోనే చాలా విశేషం ఉన్నది కదా. తాను చల్ల చిలుకుతూ ఒళ్ళో కూర్చోబెట్టి స్తన్యమిస్తున్నది పిల్లవాడిని. ఈ లోపల ఇంట్లో పాల పొంగు వాసన రాగానే పిల్లవాడిని అక్కడ దింపింది. దింప పాలు కాస్త పొయ్యి నుంచి దించడానికి వెళ్ళింది. వెళ్ళొచ్చినప్పటికల్లా తనకు పాలిస్తూ కిందకు దించినందుకు ఆయన కోపం వచ్చింది. ఇక్కడ వెంటనే చేతి కందిన రాయితో అక్కడున్న కడవలు పగలగొట్టి చూస్తే అమ్మ మళ్ళీ కోప్పడుతుందని కనబడకుండా పారిపోయాడు ఆయన. అక్కడ ఆవిడ తిరిగి వచ్చి చిన్న నవ్వు నవ్వుకుని దండించాలి, ఈ మధ్య చాలామంది ఫిర్యాదులు చేస్తున్న వదిలేశాను, అల్లరి ఎక్కువైపోయింది అనుకుని వెతుకుతూ ఉంటే వికచ కమలనయ్యన వేరొక ఇంటిలో వెలయ రోలు తిరుగ వేసి ఎక్కి ఉట్టి మీద ఉన్న పాలు ఒక కోతి పాలు చేయుచున్న బాలుగనియే, లేదా ఉట్టి మీద వెన్న ఒక కోతి పాలు చేయుచున్న బాలుగనియే. కోతికి ఇస్తున్నాడు ఆయన ఉట్టి మీద వెన్న. ఇది చూసి చడీ చప్పుడు లేకుండా పట్టుకుందామని వెళ్ళేటప్పటికల్లా ఆయన చూసాడు, వెంటనే దిగి పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఇంకా ఆయన పట్టుకోవాలని ఆవిడ పడ్డ తాపత్రయం అంతా ఇంత కాదు. ఇది భక్తులకు ఆనందం కలిగించే లీల. ఇదే పనులు ఎవరైనా పిల్లలు చేస్తే మనం అంత ఆనందించే, కానీ కృష్ణుడు చేస్తే ఆనందిస్తాం. ఎందుకంటే ఏమీ లేనివాడు అన్నీ ఉన్నట్లు చేయడమే ఆనందం. ఆయన వెంట పరిగెత్తింది. ఆ పరిగెడుతుంటే దేవతలు కూడా మురిసిపోయి చూస్తున్నారు. ఎందుకంటే ఆయన పట్టుకోవడం కోసం ఇలాంటి అవస్థలు యోగులు పడుతూ ఉంటారు. మనస్సులో ఆయన పట్టుకోవడం కోసం మనస్సును ధ్యానంతో ప్రాణాయామంతో బయట ప్రపంచం నుంచి మరల్చి అంతరంగంలో పెట్టి ఆయన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ వేదవాక్యాలు ఉపనిషద్వాక్యాలు మననం చేసుకుంటూ పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నా దొరకడైన అలాంటిది ఈమెకు దొరుకుతాడా చూద్దామని పైనుంచి దేవతలందరూ చూస్తున్నారు. మొత్తానికి ఆయన దొరికిపోయాడనే సమయానికల్లా మళ్ళీ పరిగెత్తేవాడు. ఆఖరి కోసం నిలబడి దొరికిపోయాడు ఆయన. అమ్మయ్య దొరికేవరా అంటే కావాలని దొరికాడు ఆయన. ఆవిడ దొరక పుచ్చుకోలేదు ఆయన్ని, ఆయన కరుణించాడు. ఇంకా అమ్మ ఇంకా కష్టపడలేదని దొరికిపోయాడు. ఎప్పుడైనా భగవంతుడు మన సాధనలు పరిపూర్ణమయ్యేను అనుగ్రహించడు. పాపం నిష్కపటంగా శక్తి కొద్దీ చేశాడు కనుక అనుగ్రహిద్దామని అనుగ్రహిస్తాడు. తెలుసుకోవాలి ఇక్కడ దయతో అనుగ్రహిస్తాడే తప్ప నీ అర్హత చూసి అనుగ్రహించడు. అర్హత ఒక్కటే నిష్కపటత్వం. నీకు భగవంతుని శక్తిని ఆయన కోసం వినియోగించాలి ఒక్కటే. ఆయన పొందగలిగేటంత శక్తి లేకపోవచ్చు, నీకున్న శక్తిని ఆయన కోసం వినియోగించవయ్యా. ఇదే మనకు ఉడతా భక్తిలో కూడా కనబడుతుంది. సేతువు కట్టేటంత శక్తి ఉడతక లేదు, కానీ తన శక్తితో రామకార్యం చేద్దామనుకుంది కనుక అనుగ్రహించాడు స్వామి ఇక్కడ. అదే మన శక్తి నిష్కపటంగా ఉండాలి. యథాశక్తి అంటూ ఉంటాం కానీ యథాశక్తి చేసామో లేదు ఈశ్వరుడు గురుక. నిజంగా నిష్కపటంగా అనుకున్న శక్తిని అంతటి పెడితే స్వామి దొరుకుతాడు. అందుకే దొరకపుచ్చుకుంది. ఇది దొరకడం ఒక ఎత్తండి, ఆయన ఒక దగ్గర కట్టిపెట్టి ఉంచడం మరో కష్టం. ఆ అవస్థ ఇప్పుడు పడుతుంది ఆవిడ. కట్టిపెట్టడం ఎంత, ఆయన అంత చూడ్డానికి ఎంత ఉన్నాడు చిన్నపిల్లవాడు, పొట్టనగా ఎంత ఉంటుంది, కట్టేద్దామని ఇంట్లోకి తాడు తెచ్చింది, చుట్టింది, సరిపోలే, రెండు అంగుళాలు ఎడమొచ్చేప్పటికల్లా మరో తాడు తెచ్చినది, మళ్ళీ చుట్టింది. మనం ఎన్నిమార్లు విన్నా మళ్ళీ వినాలనిపించే లీల కనుక మళ్ళీ వింటున్నాం. అలాగ చుడుతోంది. చిట్టు చివరికి గమనించాడు ఆయన, ఎంత కష్టపడుతోంది చూశాడు. పైగా ఏకాగ్రంగా చేస్తుంది ఆ పని, చుట్టూ ఎవరిని గమనించట్లేదు. ఒడల చెమటలగయ ఉత్తరీయము దార వీడియున్న తురుము విరులురాల కట్టరాని తన్ను కట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ జూచే అన్నారు. ఇక్కడ పోతన గారు అంత చక్కగా చెప్పారు. ఆయన కట్టాలంటే మనం ఒకటి కట్టాలట, మనం ఒకటి కట్టుకుని ఆయనకు కట్టాలి. అంటే ఒక ఆవును కట్టాలంటే ముందు కట్టుకోయకు తాడు కొట్టి తర్వాత ఆవుకు కడతారు. అలా నీ మనస్సులో ఒకటి కట్టుకో, తర్వాత ఆయన్ని కట్టు. ఏమిటి కట్టుకోవాలంటే ఆయన ఎలాగైనా కట్టాలని చింత తాను కట్టుకుంది ఇక్కడ. అంటే భగవంతుని పట్టుకోవాలనేటువంటి ఒక చింతన నీకు ఉంటే అది నువ్వు ముందు కట్టుకోవడం. అది కట్టుకుని ఎంత కష్టపడుతుందంటే వడల చెమటలేగా ఉత్తరీయము జారు, ఇంతవరకు పరిగెత్తి పరిగెత్తి తలిసిపోయింది. ఇప్పుడు అది కట్టడానికి ఒక్కొక్క తాడు చూడుతూ ఉంటే అలసట చూసి సరే కానీ అనుకున్నాడు. అప్పుడు కట్టగలిగిందట ఆ తల్లి. ఇక్కడ ఇంకా రెండంగుళాల కడమవడి అనే దానికి మనం ఇదివరలో అర్థం చెప్పుకున్నాం. ఇక్కడ అహంకార మమకారాలనే రెండు అంగుళాలు భగవంతుని కట్టడానికి అడ్డుతూ ఉంటాయండి. ఇక్కడ ఇదంతా యోగ రహస్యం ఇందులో ఉన్నది. లేకపోతే శంకరులు ఊరికినా ఆనందిస్తారు? శంకరులు లాంటి వాడు ఆనందించాలంటే యోగమైన తత్వమైన ఉండాలి. మనకంటే కథ ఉంటే చాలు, కథ దాటి పక్క కడితే కళ్ళు మూసుకుపోతాయి. కానీ రచించిన వాడు శంకరుడు కనుక ఆయన ఏ భావంతో గ్రహించారో మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆఖరికి కట్టి పెట్టింది, దేనికి? రోటికి కట్టింది. కట్టిన తర్వాత ఏం జరిగింది అంటే స్వామి ఊరుకోకుండా ఆ రోటిని ఈడ్చుకుంటూ వెళ్ళి శాపానికి కట్టుబడిపోయిన ఇద్దరు బంధాన్ని విడిపించాడు. శాపబంధాన్ని, నలకూబరం అని గ్రీవులు మధ్య చెట్లే పడి ఉంటే వాటిని తాను విడిపించాడు. ఈ కథలో ఎంత గొప్పతనం అంటే వారిద్దరి బంధం విడిపించడానికి తాను బంధితుడయ్యాడు. అంటే భక్తుల బంధం విడిపించడానికి తాను కూడా బంధితుడే వస్తాడు స్వామి. పైగా ఆమె కట్టినది చూస్తుంటే దేవతల కన్నీళ్ళు వచ్చాయి. నేను కట్టిపడేద్దామని అందరూ ప్రయత్నిస్తున్న వల్ల కాలేదు, ఏమికి సాధ్యమైందయ్యా. చిక్కడు క్రతువుల వ్రతముల, చిక్కడు దానముల, శౌచశీల తపములన్, చిక్కడు యుక్తిని, భక్తికి చిక్కిన క్రియ అచ్యుతుండు సిద్ధము సుండి అంటాడు ప్రహ్లాదుడు. ఆయన వ్రతాలకి, తపస్సులకి, దానాలకి దేనికి దొరకడు, భక్తికి మాత్రం దొరికిపోతాడు. అటువంటి నిర్మల భక్తి ఉండాలి. ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ ఆ నిర్మల భక్తి చాలా ప్రధానమండి. మన శాస్త్రాలు చదువుతాం, ఎన్నో తెలుసు అనుకుంటాం, ఎందుకంటే మన మేధావులు కామని ఎవడైనా అనుకుంటాడేమోనని మన బుద్ధి వంతులు అని చెప్పుకోవడం కోసం అవన్నీ చదువుతుంటాం. కానీ నిజానికి పరమాత్మని పట్టుకోవడానికి చదువుతున్నామా? నిష్కపట భక్తి ఉండాలి. నిష్కపట భక్తికి దొరికిపోయాడైనా. కానీ ఈ కథ యోగులకి ఎంత ఇష్టమంటే పరమాత్మని ఎంతో కష్టపడి పూర్వజన్మ పుణ్య విశేషం చేసి దగ్గరికి తెచ్చుకున్నాం, ధ్యానంలోకి వెళతాం. ఇంట్లో పాల వాసన రాగానే వీడు దించేసింది. అలాగే భగవంతుని ధ్యానిస్తున్నప్పుడు ఏదో విషయం గుర్తుకొస్తుంది, వెంటనే మనసులో ఉన్న భగవంతుడు దిగిపోతాడు. మనం దించేస్తాం, ఒకసారి దించితే మళ్ళీ పట్టుకోవడం మహాకష్టం. అందుకే తర్వాత ఆవిడ కష్టపడింది దించేసిన కృష్ణుని మళ్ళీ పట్టుకోవడం కోసం. ఎన్ని పుణ్యాలు చేస్తే ఒళ్ళోకి వచ్చాడు వాణ్ణి. ఇంట్లో పాలవాసనకి దించేసింది, మన విషయవాసనకి విష్ణువుని దించేస్తాం. తిరిగి పట్టుకోవడానికి ఆవిడ పడ్డ తాపత్రయం ధారణ అంటారు దాన్ని. ఆ పట్టుకోవడం, కట్టడం ధ్యానం, ధారణ ధ్యానం. ధ్యానానికి అడ్డుకునేవి రెండు అంగుళాలు, అహంకారం మమకారం. మీరు ధ్యానానికి కూర్చున్నప్పుడు మీవి అనుకున్నవి గుర్తురాగానే ధ్యానం చెదిరిపోతుందా లేదా పరిశీలించండి. మీవి అనేది మీకు నచ్చిన వాళ్ళు నచ్చని వాళ్ళు రెండు రకాలు. ద్వేషం కూడా మమకారమే. నా శత్రువు అన్న కూడా మమ శత్రువు, అది మమకారమే. నా మిత్రుడు అన్న మమ మిత్ర, అది మమకారమే. ఈ రెండు మమకారాలు వదిలేయాలి అక్కడ. అందులో రాగం కానీ ద్వేషం కానీ ఏ రెండు ధ్యానంలోకి వచ్చాయా ధ్యానం పోతుందండి. అదే మమకారం రాకూడదు. సరే తన అహంకారం, దాని గురించి నేను చెప్పక్కర్లేదు ఉదాహరణలు. నేను అని ఫీల్ వచ్చి నన్నంత మాట అంటారా, అసలు నేను ఎంత సాధించాను అని ఏమాత్రం నేను వచ్చినా ధ్యానం చెదిరిపోతుంది. కనుక రెండు అంగుళాలు పోవాలి. దానికి ఏం చేయాలంటే ఇంట్లో తాళ్ళన్నీ కలిపి కట్టాలి. ఇంకా తాళ్ళు లేవని భగవంతునికి తెలుసు. కనుక ఆవిడేం చేసిందంటే ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ తెచ్చింది. ఎలా తెచ్చిందంటే తజ్జనని లోగిటం గల రజ్జు పరంపరల నెల్ల క్రమ్మరన్ సుతగట్టన్ బొజ్జ తిరిగి రాదయ్యే జగజ్జాలములున్న బొజ్జ కట్టన్ వశమే అంటారు పోతన్ గారు. ఇక్కడ అలా కట్టాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఇంట్లో తాళ్ళు అన్నీ అయిపోయింది, తెలిసిపోయింది. ఒక తాడు ఒక తాడు ఒక తాడు, ఇంకా తాళ్ళులో అది తెలుసుకుని కట్టుబడ్డాడు ఆయన. ఇక్కడ మనం ఉన్న తాళ్ళన్నీ కలిపి భగవంతుడు కట్టగలగాలండి. కొన్ని తాళ్ళు కూడా మిగుల్చుకోకూడదు. తాళ్ళు అంటే సంస్కృతంలో చెప్తూ మీకు అర్థమవుతుంది, పాశాలు. అవెన్నో చెప్పక్కర్లేదు. ఇవాళ ఇక్కడే ఉంటాం కృష్ణుడి కోసం, రేపు మనవడు పుట్టినరోజు అంటే ప్రవచనం వదిలేని వెళ్ళిపోతాం. దీన్ని బట్టి కృష్ణుడు ఎక్కువ మనవడు ఎక్కువ తెలిసిపోయింది అంటే ఒక తాళ్ళు లాగింది అక్కడికి. ఇలాంటి తాళ్ళు ఎన్నున్నాయో చెప్పక్కర్లేదు. లోకంలో అనుబంధాలన్నీ తాళ్లే. ఈ అనుబంధాలు ఉన్నంతకాలం పరమాత్మనికి చిక్కుబడ్డు. అన్ని అనుబంధాలు నువ్వే అని శరణి వేడగలగాలి. త్వమేవ మాతాచ పితాత్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ. శ్లోకం చదువుతాం, చిన్నప్పుడు చదివేసాం, కంఠస్థ అయిపోయింది పొరపాటున. కనుక కంఠతా అయిపోయింది కనుక చదివేస్తున్నాం. కానీ ఎప్పుడైనా మనసారా అనుకున్నామా? అనుకుంటే మరొకవైపు మనస్సు వెళ్ళదే. అన్ని బంధములు కలిపి ఏకబంధం చేసి అన్ని నువ్వే అని పరమాత్మను పట్టుకోగలిగితే ఇంకా తాడు మిగలకూడదు లోకంలో. ఆయన నాది కానీ ఇది కొంచెం మిగిలిపోయింది అంటే దొరకడైనా అన్ని తాళ్ళు కలిపి ఆయన్ని కట్టి కనుక ధ్యానానికి అన్ని తాళ్ళు కలపాలి, అహమ్మములు వదలాలి, అప్పుడు నీ ధ్యానానికి రోటికి కట్టబడ్డట్టు కట్టబడతాడు ఆయన. అలా ధ్యానంలో ఆయన కట్టుబడి నీ అవిద్యావృత్తులైనటువంటి రజస్తమో గుణాలను కూడా ఛేదించేస్తాడు. అది లీలలో దాగిన పరమార్థం అండి. బయటికి లీల అది కృష్ణలీలన్నీ బయట కథల్లా కనబడితే లోపల యోగం ఉంటుంది. అందుకే ప్రతి లీల కూడా యోగత్రయీ హేళ అన్నారు స్వామి. ప్రతి లీల యోగత్రయీ హేళ. అవి తెలుసుకున్నప్పుడే జ్ఞానంతో ఆరాధించడం. మన శంకరుల పాదాలు పట్టుకున్నాం కనుక శంకరుల భక్తి జ్ఞానభక్తి, జ్ఞానంతో ఆరాధించాలి. ఆ జ్ఞానభక్తే మోక్షమిస్తుందంటారు మా త్యాగయ్య. తెలిసి రామచింతనతో నమముసేయవే ఓ మనసా. ఒట్టి రామ 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 అనుకో, నేను తప్పని అన్ను అది పాపాలు పోగొడుతుంది, కానీ తెలిసి అన్నావా తొందరగా పూర్ణంగా ఫలమిస్తుంది. శీఘ్రముగా పూర్ణముగా ఫలం రావాలంటే తెలిసి అనాలి కనుక తెలిసి అన్నారు కనుక ఆ తెలివి శంకరులు మనకు ఇస్తున్నారు. అది ఇప్పటి వరకు చెప్పుకున్న శ్లోకాల్లో విష్ణువు అంటే ఏంటో మనకు చూపించారు ఆయన. ఆ విష్ణువు లీల చేసేటప్పుడు ఆ లీలని జ్ఞానంతో చూడండి అని చెప్తున్నాడు. అందుకే దామోదర అనేటువంటి నామం భక్తులకు చాలా ఇష్టం. భక్తికి దొరికిపోయాడు కదా. అది శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో, శుద్ధ భక్తులు అంటే ప్రేమ భక్తులు, వారికి ఇంక దేని మీద మమకారం ఉండదు. ఇలాంటి భక్తులు బృందావనాది భూమికల్లో ఉంటారు వాళ్ళు. అలాంటి వారు అన్నీ విడిచి పరమాత్మను పట్టుకుంటారు. నన్నీ విడిచి నన్ను పట్టుకున్న వారిని నేను విడిచిపెట్టానని కృష్ణుడే అన్నాడు. ఎక్కడన్నా అంటే అంబరీష్ చరిత్రలో భాగవతంలో మనకు కనబడుతుంది. తనువు మనువు విడిచి తనయుళ్ళ చుట్టాల నాలి విడిచి సంపదాలి విడిచి అన్యమెరుగకుండా ఇలా ఎవరైతే ఉంటారో వారి విడువ నెట్టివారినైనా అని స్వామి అభయం ఇచ్చారండి. అలాంటి వాడు అంబరీషుడు. అందుకే ఆయనకి దూర్వాసుడు విజృంభించిన కోపగించుకోలే, ప్రతీకారం తీర్చుకుందామని కూడా అనుకోలే, కృష్ణస్మరణ నిలబడిపోయాడు. ఆయనపై ప్రయోగించిన కృత్యం ఏమి చేయలేకపోయింది. భక్తి అంటే అంత గొప్పదండి. అందుకే దామోదర అనగానే ఎంత గుర్తు రావాలి. నేను అన్నట్టు ఒక నామం అనగానే నామమని ఊరుకోకుండా తన లీలా స్మరణ జరగాలి. అది జరిగింది ఇప్పుడు. గుణమందిర అయితే దామోదర అయిపోయింది అనుకున్నారా? దామోదరకు మరొక అర్థం భగవత్పాదుల వారే చెప్తున్నారు. మళ్ళీ దామాని లోకనామాని తాని ఎస్య ఉదరాంతరే తేన దామోదరే అన్నారు ఇక్కడ. దామోదర అనే మాటకు అర్థం ఏంటంటే ధామాని లోకనామాని తాని యశోదరాంతరే తేన దామోదర. ఉదరం అంటే లోపలి భాగం, దామములు అంటే లోకములను కూడా అర్థం ఉన్నది. లోకములన్నీ ఎవడిలో ఉన్నాయో వాడు దామోదరుడు. చూసారా? అంటే కృష్ణుడు పుట్టకముందే దామోదర నామం ఆయనకున్నది. ఆ మాటకు వస్తే కృష్ణనామం కూడా కృష్ణుడు పుట్టకముందే అని ఉంది అని ముందే చెప్పుకున్నాం. 24 నామాలు కృష్ణావతారం తర్వాత రాలే, అంతకు ముందే ఉన్నాయి 24 ఆగమాల్లో ఉన్నాయి. అందుకే దామోదర నామం కూడా నారాయణుడే, విష్ణువుదే. ఎందుకంటే సర్వలోకములు ఆయన ఎందే ఉన్నాయి, విరాట్ రూపుడైన ఆయన ఎందే సర్వలోకములు ఉన్నాయి. ఎలా ఉన్నాయనేది నిన్న మనం చెప్పుకున్నాం. అవి పళ్ళెల్లో పళ్ళులా లేవయ్యా, సముద్రంలో కెరటాల్లా ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అది ఆయన ఎందు ఈ లోకములన్నీ ప్రకాశిస్తున్నాయి. అందుకే దామోదర అంటే సర్వలోకములు తనలో కలవాడు, సర్వలోకములకు అధిష్టాన రూపముగా ఉన్నటువంటి వాడు. ఇది శంకరులు వేదాంతంగా కలిగే చెప్పాలి. అధిష్టాన సత్తా అంటారు భగవంతుడు. అధిష్టాన సత్తా, ఆరోప సత్తా అనేది జగత్తు, అధిష్టాన సత్తా అనేది భగవంతుడు. ఆరోపము, ఆరోపం అంటే జగత్ ఆరోపం. ఉదాహరణకి తాడు పాము ఉదాహరణే. తాడుని చూసి పాము అనుకున్నాం. పాముకు ఆధారం ఏంటి? తాడేగా, కానీ పాము ఉందా? లేదు. కానీ లేని పాము ఉన్నట్లు కనిపించడానికి తాడు యొక్క ఆకారం మనకు ఆధారం ఉంది. కానీ తాడని సత్యం తెలిసాక పాము అనే భ్రాంతి పోయింది. ఈ పాము వంటి జగత్తు తాడు అధిష్టానం అంటారు. తాడు వంటిది పరమాత్మ. కానీ అధిష్టానం గురించి తెలిసాక ఆరోపం పోతుంది పక్కడ. కానీ తాడు సత్యం అని తెలిసాక పాము అనే భ్రాంతి పోయినట్లు సత్యమైన పరమాత్మను తెలుసుకుంటే ప్రపంచ భ్రాంతి సంసార అజ్ఞానం పోతుంది. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కనుక ఆయన అనుభవానికి వస్తే పోతుందండి. ఆయన అనుభవం రావడం అంత తేలిక కాదు. తేలిక కాదు కదా అని వదిలేయకూడదు. ఎందుకంటే వదిలేస్తే మన జన్మల వాయిదా అయిపోతుంది. ఆలోచించగలిగే ఈ బుర్రన్న మానవ జన్మ ఇప్పుడు దొరికింది కనుక దీన్ని సార్థకం చేసుకోవాలి. నీ ప్రయత్నం నువ్వు చేయి, ఆపై ఆయన అనుగ్రహం తప్పకుంటుంది. ఇప్పటి వరకు దామోదర నామంలో నీ ప్రయత్నం నిజాయితీగా చేస్తే ఆయన అనుగ్రహంతో దొరికిపోతాడని చెప్తున్నారు ఇక్కడ. కనుక దామోదర శబ్దంలో చెప్పడంలో సర్వజగత్తు ఆయన ఎందు ఉదరమునందు ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే లీలగా ప్రకాశిస్తున్నాయి. అధిష్టానం ఆయన. దామోదర అంటే అధిష్టాన సత్తా, ఇది అర్థం. ఈ పదం ఇంకెక్కడైనా అర్థం వేరే చెప్పచ్చు, కానీ శంకరులు రచిస్తే మాత్రం ఇదే అర్థం చెప్పుకోవాలి. ఇప్పుడు దామోదర శబ్దానికి ఎన్ని అర్థాలు వచ్చాయి పరిశీలించండి. తాడు చేత కట్టబడ్డవాడు, లోకములు తనలో కలిగినవాడు. మీకు లోకాలు ముఖ్యమా, లోకములు కలిగినవాడు ముఖ్యమా చెప్పండి? కనీసం ప్రవచనం దగ్గర తర్వాత లోకాలే ముఖ్యం. కానీ ప్రవచనం దగ్గర ఇప్పుడు మనం ఆలోచించినప్పుడు లోకములు కాదు, లోకేశ్వరుడు ముఖ్యం. లోకంలో పడ్డ మనం లోకేశ్వరుడు కోసం ప్రయత్నిస్తున్నాం. లోకేశ్వరుల్లో లోకములు చూస్తున్నంతసేపు ఈయనకి ఈశ్వరుడు ఆయన కదా అని గుర్తుండాలి. క్రమం ఈశ్వరుడు దొరికేకు లోకం వదిలియాలి, అది పట్టుకోవాలండి. ఇక్కడ ఇక ఈశ్వరుడే, అప్పుడు లోకములు పోయి ఈశ్వరుడే ఉన్నాడు. అంటే బ్రహ్మ సత్యం అనే అనుభవానికి వచ్చాక జగన్ మిచ్చని తేలుతోంది కదా, అది చెప్పడం దామోదర నామంలో ఆయన అధిష్టాన సత్తా అని చెప్పడం దీనిలో ఉన్నటువంటి అర్థం. అంటే విరాట్ పురుషుడు గుణమందిరా, ఆయన అనేక గుణములకు నిలయం. మందిరం అంటే ఆవాసం, గుణములన్నీ ఆయనలో ఉన్నాయి. నిజానికి ఆయన గుణరహితుడు. అందులో శంకర సిద్ధాంతంలో భగవంతుడు నిర్గుణుడు, కానీ ఆయన సగుణుడు కూడా. ఉపాసనలో సగుణుడు, సిద్ధిలో నిర్గుణుడు. ఉపాసనా మార్గంలో సగుణంగానే ఉపాసిస్తాం. భగవంతుడు కరుణాస్వరూపుడు, దయాస్వరూపుడు, సర్వసమర్థుడు అంటున్నామంటే సగుణం. గుణములు ఎవరివి? భగవంతుడివా? మళ్ళీ చెప్పండి. మరి సగుణుడు కదా, గుణములు ఆయనవా అంటే గుణములు ప్రకృతివి. భగవద్గీత 42 రోజులు శ్రద్ధగా విన్న మీకు నేను మళ్ళీ చెప్పక్కర్లే. ప్రకృతివి గుణాలు. అయితే గుణములు ప్రకృతివైనా అవి తనంత తాను పనిచేయలేవు. ఈశ్వర చైతన్యం అట్లా ప్రవేశిస్తుంది. అప్పటిది పురుష ప్రకృతి, ప్రకృతి పురుషాత్మక అంటున్నాం. ఈశ్వరుడు చైతన్యం ప్రవేశించక ప్రకృతి పనిచేయడం మొదలుపెడుతుంది. దైవీయేష గుణమయీ మమ మాయా దుర్త్యయ అన్నాడు. ప్రకృతి అన్న మాయన్న ఒకటే. అందుకే మాయాంత ప్రకృతి విద్యాన్ మాయనంత మహేశ్వరం. ప్రకృతిని మాయని ఎందుకన్నారంటే దానికి నిజమైన ఉనికి లేదు, దానంతది పనిచేయదు, ఈశ్వరుడి వల్ల పనిచేస్తుంది. కానీ ఈశ్వరుడి వల్ల పనిచేస్తున్నప్పటికీ దాన్ని చూసి మనం ఈశ్వరుని తెలుసుకోలేకపోతున్నాం. అసలు వాడేని ఈశ్వరుని తెలియనివ్వకుండా చేస్తోంది కనుక ప్రకృతిని మాయ అని కూడా అంటున్నారు. ఆయన వల్ల పనిచేస్తుంది, కానీ దీనికి స్వతంత్రమైన ఉనికి లేదు. స్వతంత్ర ఉనికి ఎవడిది? పరమేశ్వరుడిది. కానీ గుణములు ప్రకృతి అయినప్పుడు మరి ఈయన ఎందుకు సగుణుడు అన్నారంటే ప్రకృతిని చైతన్యం చేస్తున్న భగవంతుని మనం సగుణుడు అంటున్నాం. ప్రకృతికి అతీతుడైన వాడు నిర్గుణుడు అంటున్నాం. కానీ నిర్గుణుడు సగుణుడు అంటే ఏంటో తెలిసింది కదా. ప్రకృతితో కలిసి పరమాత్మను చూస్తే సగుణుడు, ప్రకృతికి అతీతంగా చూస్తే నిర్గుణుడు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ప్రకృతిలోనా ప్రకృతికి అతీతంగానా? ఉన్నమాట చెప్పుకుందాం ప్రాక్టికల్గా. ప్రకృతిలోనే ఉన్నాం కదా. కానీ ప్రకృతిలో ఉన్న మనం బయటపడాలంటే ఈ ప్రకృతితో ఉన్న పరమేశ్వరుని పట్టుకుని క్రమంగా పరమేశ్వరుని పట్టుకుని ప్రకృతిని దాటేయాలండి. ఇదే ఇందులో ఉన్న అనంతం. అప్పుడు వాడు మాయాతీతుడు అవుతాడు, మాయని దాటిపోయిన వాడు అవుతాడు. కానీ మాయని దాటాడు అంత తేలిక కాదు. ఒక్కొక్కప్పుడు మాయని దాటేశానండి అన్నాడు శిష్యుడు గురువు దగ్గరికి వచ్చి. అదో మాయనైనా అన్నాడు. ఇక్కడ దాటేశాను అనిపించడం కూడా మాయ. వాడు చెప్తాడా, వాడు మాట్లాడతాడా, వాడి స్థితే మనకు అర్థం కాదు. ఇక్కడ మాయని దాటడం ఎన్ని జన్మలు పడుతుందో అంత తేలిక కాదు. కానీ మాయకి మాయావికి తేడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే చాలు, దాన్ని వివేకం అంటారు. అది తెలిసినప్పుడు ప్రకృతి మనకు అన్ని చూపిస్తున్నా దీనికి స్థిరమైన రూపం లేదు, ఆయనకి స్థిరత్వం ఉంది. ప్రకృతి పరిణామ లక్షణం, ఆయనకు పరిణామం లేదు. ప్రకృతి అనిత్యం, ఆయన నిత్యం. ఇది తెలుసుకోగలగాలి. ఇలా తెలుసుకుంటూ రెండు వివేకం ఉపయోగించుకోవాలి. అందుకే ఆయన గుణమందిరుడు ఎప్పుడంటే ప్రకృతిలో ఉన్న నువ్వు ఆయన ఉపాసిస్తున్నంతసేపు ఆయన గుణములతో లోకాన్ని నడుపుతున్నాడు, గుణములకు చైతన్యం ఇస్తున్నాడు. అంతేకాదు ఈ లోకం నడిచేటప్పుడు దీని గతికి ఎక్కడైనా అవరోధం ఏర్పడితే, ఇబ్బంది కలిగితే, లోకగతికి అవరోధం అంటే అధర్మం వల్ల ఏర్పడుతుంది. అధర్మం వల్ల లోకగతిలో క్షోభ ఏర్పడుతుంది. అప్పుడు తిరిగి తాను అవతరించి ఉద్ధరిస్తాడు. అవతరించాడు అంటే ప్రకృతితోనే అవతరిస్తాడు. ప్రకృతికి అతీతుడుగా వస్తే మనం చూడలేం. కానీ ప్రకృతితో వస్తేనే మనం వినగలం, చూడగలం. కానీ భగవంతుడు కనుక వినబడాలన్నా, ఆయన చూడాలన్నా ఆయన ప్రకృతిలోకి రావాలి. ఎందుకంటే వినగలిగేది చూడగలిగేది ప్రకృతిలో ఉన్నదే. కానీ ప్రకృతికి అతీతుడైన వాడు ఆయన గురించి నువ్వేం వింటావు? ప్రకృతికి అతీతుడిని చెప్పాలంటే కొన్ని శబ్దాలు ఉన్నాయండి, నేను ఇప్పుడు చెప్తాను, మీరు వినొచ్చు. నేను వరుసగా 3 నిమిషాలు చెప్తే మీరు నిద్రపోకపోతే ఒట్టు. భగవంతుని ప్రకృతికి అతీతుడిగా చెప్పినప్పుడు ఎలా చెప్తాను? నిరంజన, నిర్లేప, శాశ్వత, సర్వపరిపూర్ణ. వింటుంటే చాలా బాగుంది. మరి కొంతసేపు ఏమవుతుంది తెలుసు. ఇక్కడ అసలు ఆయన స్వరూపం అది అజం, నిర్వికల్పం, నిరాకార మాజ్యం. ఆ మాటలు వినేటప్పుడు జన్మరహితుడు, పుట్టుకలు లేనివాడు, నిర్గుణుడు, నిరాభాసుడు, సర్వచైతన్య స్వరూపుడు. ఇవి వింటూ ఉంటే హాయిగా ఉంటుంది. కానీ అందదే అబ్స్ట్రాక్ట్, అది అవ్యక్తం అన్నారు. అవ్యక్తమైన పరమాత్మ నిన్ను ఉద్ధరించడం కోసం వ్యక్తమయ్యాడు. ఎప్పుడు వ్యక్తమైన ప్రకృతి సహాయం లేని వ్యక్తం కాడు. కానీ ప్రకృతిని తనని లొంగదీసుకుని వ్యక్తం అవుతాడైన. మనము వ్యక్తమవుతున్నాం, జీవులం. ప్రకృతికి లొంగిపోయి మనం కనిపిస్తాం, ప్రకృతిని లొంగదీసుకుని ఆయన కనిపిస్తాడు. అది రెండింటికి తేడా. లొంగిపోతే జీవుడు, లొంగదీసుకుంటే ఈశ్వరుడు. ఇలాంటి మాటలు కొటేషన్లో ఉంటే గుర్తుండిపోతాయి, ఎప్పుడైనా ఆలోచించుకోవచ్చు. అందుకే ఆయనే చెప్పాడు, ప్రకృతి స్వామ అధిష్టాయ, నా ప్రకృతిని నేను అధిష్ఠించి సంభవామి ఆత్మమాయయ. ఎందుకు అలా అవతరిస్తామంటే గత శ్లోకంలోనే అవతారం గురించి చెప్పుకున్నప్పుడు ఈ శ్లోకం తెచ్చుకోవాలి. అందుకు అవతరించాడు ఆయన. అవతరించినప్పుడు వ్యక్తమయ్యాడు, కృష్ణుడైన రూపం లేదా, కృష్ణుడైన నామం లేదా, కృష్ణుడైన లీలలు లేవా, ఇవన్నీ ప్రకృతిలోనే చేశాడు ఆయన. అంటే గుణములతోనే చేశాడు. అయితే ఆయన గుణవంతుడు ఏంటో మనలాగా కాదు, ఆయన గుణములను అధీనంలో పెట్టుకున్నాడు. ఆ అధీనంలో ఎందుకు పెట్టుకున్నాడు అంటే మనల్ని అనుగ్రహించడం కోసం అన్నారు. ఇక్కడ అనుగ్రహించాలా వచ్చినప్పుడు ఆయన గుణములు ఎలాంటివంటే మనలో సత్వరజస్తమో గుణములు మూడు ఉంటాయి. రజోగుణములు వదలవు, తమో గుణములు వదలవు. తమో గుణములు నిద్ర రూపంలో, బద్ధకం రూపంలో, సోమరితనం ఇత్యాది రూపంలో ఉంటాయి. రజోగుణం అహంకార రూపంలో ఉంటుంది, కామక్రోధాది రూపములతో ఉంటూ ఉంటుంది. సత్వగుణం జ్ఞానము, ఆనందము ఇత్యాదులు వీటితో కనబడుతుంది. సత్కార్యాలు చేయాలనే బుద్ధి ఇలాంటివన్నీ సత్వగుణం ఉంటాయి. మన మూడు గుణాలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఏవి బయటకు వస్తాయో మనకు తెలియదు. ఇక్కడ మన సంస్కారాలు బట్టి వస్తుంటాయి. అందుకే ఒక ఆవిడ చెప్పింది, ఎంత దండం పెట్టుకుని బయలుదేరతాడు ప్రవచనానికి నిద్రపోకుండా, అదేంటో వచ్చేస్తుంది అంటే అంటే మన గుణాలకు లొంగిపోయాం. మనకి మనం గుణాలను లొంగ తీసుకోలేదు. అది కానీ సాధన ఏం చేయాలంటే గుణాలను లొంగ తీసుకునే సాధన. అది ఎలా అంటే అవినయం అపనయ విష్ణు దగ్గర చెప్పాడు. ఇక్కడ అక్కడ నుంచి సాధన మొదలవుతుంది. ఇక్కడ సరే మొత్తానికి భగవంతుడి గుణములు ఇందులో ఈ మూడింట్లో ఏవి? ఆయన గుణములతో కనబడుతుంటే ఏది అంటే ఆయన ఈ మూడు గుణాలకు లొంగడైన అవతారములు ధరించినప్పుడు ఏ గుణముతో వస్తారంటే ఒకటే గుణం, విశుద్ధ సత్వగుణము. ఇది తెలుసుకోవాలి. భగవంతుడు అవతరించక రూపంతో కనబడ్డాడంటే అది విశుద్ధ సత్వగుణము అన్నారు. విశుద్ధ సత్వగుణం అంటే రజోగుణ తమోగుణ వికారములు లేని కేవల సత్వగుణం. మనకు సత్వగుణంతో పాటు మిగిలిన రెండు కలిసిపోతే కల్తీ సత్వగుణం మనది. బురద కలిపిన నీరు, నీరు మంచిదే, బురద కలిసింది ఏం చేస్తాం? కానీ బురద నీరు వేరు వేరు, కలిపిసాం మనం. అని స్పష్టమైన స్వచ్ఛమైన శుద్ధ సత్వగుణం. సత్వగుణం లేదు ఎంత పెరిగితే గుణాతీతత్వం అంత అర్థమవుతుంది. అందు సత్వగుణం పెంచుకోవాలంటే సత్వగుణమే తానైనా భగవంతుని ఉపాసన చేయాలి. ఇది రహస్యం అండి. కేవలం సత్వగుణమైన భగవంతుని ఉపాసించాలి. అందుకే దేవతలు సత్వగుణ సంపన్నులు. అందు ఉపాస్య దేవతలు ఏంటంటే శివుడు, విష్ణువు, రాముడు, కృష్ణుడు, నరసింహుడు, అమ్మ, లలితాంబ, శారదాంబ వీళ్ళందరూ కేవలం విశుద్ధ సత్వ సంపన్నులు. అది మీరు స్తోత్రాలు చేస్తున్నప్పుడు కూడా మీకు తెలియదు అంటుండే, శుద్ధ సత్వ సంపన్న, శుద్ధ సత్వ స్వరూప, ఈ మాటలు అంటూ ఉంటాం మనం. అంటే వాటి ప్యూర్ అండ్ క్లియర్ అనమాట. అది ఇక్కడ దాన్ని మీరు ఉపాసన చేస్తే అది గుణమే కావచ్చుగాక. ఒక వస్తువు స్వరూపం తెలియాలంటే రంగులేని గాజుతో చూడాలి, రంగు పూసిన గాజుతో చూడం. అది సత్వగుణం రంగులేని గాజు లాంటిది. రజోగుణ తమో గుణాలు రంగు పూసిన గాజు వంటివి. మీ వస్తువు చూడాలంటే రంగు పూసిన గాజు యథార్థ స్వరూపం చూపించదు, రంగు లేని గాజు చూపిస్తుంది. అది సత్వగుణంతోనే మన పరతత్వాన్ని తెలుసుకోగలం. కనుక మానవుడు ప్రాక్టీస్ ఎప్పుడు సత్వగుణం కోసమే ప్రయత్నించాలి. ఇక్కడ ఇది అలవాటు చేసుకోవాలి. ఇక్కడ సాధనకు సత్వగుణమే. రజోగుణ తమోగుణాలను కంట్రోల్ చేసుకుంటూ సత్వగుణాన్ని పెంచుకోవాలి. అందు మన కోసం ఆయన సత్వగుణంతో మనం ఉపాసించాలి కనుక శుద్ధ సత్వగుణంతో వచ్చాడు. శుద్ధ సత్వగుణానికి శక్తి చాలా ఉంటుంది. పరమేశ్వర అసలు శక్తి దానిలోనే కనబడుతుంది. శుద్ధ సత్వగుణంతో తన ఉపాధులు స్వీకరించాడు ఆయన. కనుక ఆయన రూపములన్నీ శుద్ధ సత్వగుణంతో ఉన్నవి, రజోగుణ తమోగుణములు కావు. మరి ఆయన ఆగ్రహించినట్టు కనబడతాడు కదండి. అంటే రజోగుణం ఉంది కదా అంటే అది నటన. సత్వగుణం కంట్రోల్లో ఉంటుంది. అది ఇక్కడ ఒక నరసింహుడుగాను, ఒక రాముడుగా ధనుస్సు ఎక్కబెట్టిన, కృష్ణుడుగా చక్రం ఎత్తిన ఆయన కోపగించుకున్నట్టు కనబడుతుంది, కానీ కోపం కాదు. కనుక వాళ్ళు శుద్ధ సత్వంతోనే ఉంటారు. కనుక అవతారములన్నీ కూడా శుద్ధ సత్వగుణంతో. అందులో అనేక కళ్యాణ గుణములు ఉంటాయి. ప్రధానంగా సత్వగుణం కనబడ్డా కళ్యాణ గుణములు చాలా ఉంటాయి. కళ్యాణ గుణం అంటే మంగళకరమైన గుణములు. మంగళకరమైన గుణములు అంటే ఏంటో చూద్దాం. సత్యం, అహింస, కరుణ, సమర్థత ఇలాంటివి చాలా ఉన్నాయి. అవి ఎలాంటివి తెలుసుకోవాలంటే రామాయణంలో మొట్టమొదటి అవతారికలు చదవండి. రాముడు ఎలాంటివాడో ప్రశ్న వేస్తాడు వాల్మీకి, నారదుల వారు చెప్తారు. అక్కడ చెప్పినవన్నీ అనంత కళ్యాణ గుణములు, సామాన్యం కాదు. గుణవాన్, కశ్చ వీర్యవాన్, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత, గుర్తున్నది కదా, చారిత్రేణ చకోయుక్త, ఇవన్నీ ఏంటి కళ్యాణ గుణములు. కళ్యాణ గుణములు అంటే ఆ గుణాలు ఉంటే మనకు కళ్యాణం. కళ్యాణం అంటే ఏమిటి? మంగళం. ఆ గుణాలు మనకుంటే మనము కళ్యాణమే. అంటే సత్యము, అహింస, శౌచము, సదాచారము, ధైర్యము, కృతజ్ఞత ఇలాంటివన్నిటినీ ఉత్తమ గుణములు అంటారండి. ఇవి నేను చెప్పిన నాలుగైదు కాదు, ఇంకా చాలా చాలా ఉన్నాయి. అదేవిధంగా ఒక వృషభము ఒక గోవు కబుర్లాడుకుంటూ ఉంటాయి. అవును, ఆ వృషభం ఎవరో కాదు ధర్మదేవత, ఆ గోవు ఎవరో కాదు భూమాత. కలియుగం ప్రవేశించిన తర్వాత ఇద్దరు దీనులు అయిపోయారు. అంటే భూమి దీనమైపోయింది, వృషభము దీనమైపోయింది, అంటే ధర్మము దీనమైపోయింది. వాళ్ళు ఒకరికొకరు ఓదార్చుకుంటున్నారు. ఆ కృష్ణ పరమాత్మ వెళ్ళిపోయాడనా బాధపడుతున్నావు అని అడిగిందిట వృషభం. నిజమే, ఇప్పటి వరకు సంచరించాడు స్వామి, ఒక్కసారి పాదం తీసి వెళ్ళిపోయాడు, కృష్ణుడు లేక నేను వియోగంతో బాధపడుతున్నాను, గోపికలు ఎలా బాధపడ్డారు నాకు ఇప్పుడు అర్థమవుతోంది అంటుంది ఇక్కడ అంటూ. ఎటువంటి కృష్ణుడు అని చెప్తూ 36 గుణాలు చెప్తాడు ఇక్కడ. కృష్ణుడికి ఉన్నటువంటి సత్య, అహింస, శౌచ, ఇత్యాది గుణములు 36 చెప్పి, 36 కాదు ఇటువంటి అనేక గుణములు కలిగిన కృష్ణుడు అన్నారు. అంటే గోపుకి కూడా శక్తి చాలలేదు, 36 చెప్పింది కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఎన్ని గుణములు ఇవి? 36 సరిగ్గా వినట్లేదు మీరు. 36 చెప్పింది అన్నాను కానీ 36 కాదు, ఇంకా ఎన్నో గుణాలు ఉన్నాయని అన్నది. ఎన్ని గుణాలు అంటే దానికి శాస్త్రంలో మాట అంటారు, అనంత కళ్యాణ గుణాభిరామ అన్నారు ఇక్కడ. అనంత కళ్యాణ గుణాభి ఇన్ఫినైట్. ఆ నిర్గుణుడు అనగానే అనంతుడే, కానీ ఆయన గుణములు చూపించాడా? ఆ కళ్యాణ గుణములవి. ఎందుకంటే వింటూ ఉంటేనే బాగున్నాయి, మనకు ఉన్నాయా లేదా ప్రశ్న వేయలేదు. సత్యము, అహింస ఎంత బాగున్నాయండి, ఎవడైనా అలా ఉంటే మెచ్చుకుంటాం, మనకు ఉందా లేదా ఆలోచించద్దు అసలు. కానీ ఇలాంటి గుణములన్నీ ఒక దగ్గర పోత పోస్తే ఎంత బాగుంటుంది. అలా పోత పోస్తే ఒక రాముడు అవుతాడు, కృష్ణుడు అవుతాడు తెలుసుకోండి. ఇక్కడ అనంత కళ్యాణ గుణములతో వచ్చినటువంటి వాడు. కానీ మా కృష్ణుడు దామోదరుడి కట్టుబడ్డ అందమైన కృష్ణుడు ఉన్నాడే, అదిగో యశోదమ్మ పెరట్లో రోటికి కట్టబడ్డ కృష్ణుడు ఎటువంటి వాడంటే మంగళకరమైన గుణములు గలవాడు. అంటే ఈ గుణముల చేత లోకానికి మంగళం చేస్తున్నాడు. స్వతసిద్ధంగా నిర్గుణుడైనప్పటికీ కూడా తన అనంత కళ్యాణ గుణములను చూపించడం ఉద్దేశం ఏంటంటే, సగుణం అంటే ఇది అర్థం అండి, సగుణోపాసన అంటే అర్థం ఇది. అనంత కళ్యాణ గుణములతో ఉన్నవాడిగా మనం భగవంతుని ఉపాసిస్తున్నాం. గుణములకు అతీతుడుగా మాత్రమే కాకుండా సగుణుడు అనగానే అనంత కళ్యాణ గుణములతో ఉన్నవాడు. అనంత కళ్యాణ గుణవంతుడిని ఉపాసిస్తూ ఉంటే కొన్నేనే నీకు రావా? మీరు వెలుగుపై ప్రయాణం చేస్తే మీ మొహం మీద వెలుగు పడుతుంది. అందుకే గుణములు కలవాడిని ఉపాసిస్తే మీకు గుణాలు వస్తాయి. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ మనం ఒకప్పుడు ఒక ఉపమానం చెప్పుకున్నాం, చేతిలో కర్పూరం పట్టుకుని బిళ్ళ తీసేసిన వాసన వదలదు. అరే కర్పూరం చేతి కంటితేనే వాసన వదలదే, కళ్యాణ గుణములు కానీ భగవంతుడు హృదయంలో తాకితే ఆ గుణముల వాసన మనకు వదలదు. తెలుసుకోండి ఇక్కడ. ఆ కళ్యాణ గుణాలు మనలోనే వస్తాయి. మనలో కళ్యాణ గుణములు వృద్ధి చెందుతూ ఉంటే ఆయన లాగి నిర్గుణ స్థితికి తీసుకెళ్తాడు, తన స్థితికి. అందుకే భగవంతుడు గుణమందిరా అనే శబ్దం అందుకు ప్రయోగించారండి. దామోదర గుణమందిర, గుణమందిర అంటే అనంత కళ్యాణ గుణ సంపన్న. ఆ గుణములు స్తుతించాలి ఎల్లవేళలా. అది యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మన అని అనంత కళ్యాణ గుణముల్ని ఆ నామాలు చెప్తూ ఉంటాయి, వాటిని స్మరిస్తుండాలి. పురుషోత్తమ, వీర, ధీర ఇలాంటివన్నీ పలకట్లేదు మన ఇక్కడ. అని వీరుడు అని విష్ణు సహస్రనామాలు వస్తుంది, ధీరుడు అనే నామం వస్తుంది. అదేవిధంగా ధనుర్ధరో, ధనుర్ధారి అయినటువంటి వీరుడు, ఇత్యాది విషయములు ఎన్నెన్నో మనకు కనబడతాయి. దయాస్వరూపుడు అంటే అదో గుణం, కరుణ కూడా గుణమే. అప్పుడు భగవంతుడు గుణం ఉండాలా లేక ఉండకూడదా? ఆయన కరుణ లేకపోతే మనం ఎలా తరిస్తాం? అందుకే కరుణ కలిగిన వాడు. ఇవన్నీ గుణములే, ఇవన్నీ అనంత కళ్యాణ గుణములు. వాటి వల్ల మన కళ్యాణం కలిగిస్తున్నాడు. అది కళ్యాణం అంటే మంగళం, జగత్తికి మంగళం కలిగించడానికి కావలసిన సద్గుణాల రాశి ఆయన. ఇందులో ఒక్క గుణం పరిపూర్ణంగా తెచ్చుకోవడం కష్టం అండి. అలాంటిది ప్రతి గుణము పరిపూర్ణముగా అనంతముగా ఉండడం అంటే అమ్మో మన వల్ల కాదండి. అందుకే ఆయన దేవుడు అన్నారండి ఇక్కడ. అన్ని గుణాలు ఉండాలి, అన్ని పరిపూర్ణంగా ఉండాలి. నేను సత్యం పలుకుతానండి, 100కు 100 పాళ్ళు కాదు, 100కు 10 వాళ్ళు, అప్పుడప్పుడు అవసరమైనప్పుడు ఇలా అంటూ ఉంటాం. కానీ ఏ గుణము పూర్ణంగా లేదని మనకే తెలుసు. మనము మంచి వాళ్ళమే, పూర్తిగా కాదు. కానీ పరిపూర్ణమైన గుణములు ఉండాలండి, అన్ని అనంత కళ్యాణ గుణములే. అది ఎవరికి సాధ్యమవుతుంది? ఆయనకే గనక గుణ మందిరా అని ఒక మాటతో అన్నారు. గుణములన్నిటికీ మందిరం వంటి వాడు, అంటే గుణములన్నీ ఆయనలో గూడు కట్టుకున్నాయి. అందుకే దామోదర గుణమందిర, గుణములు అటువంటివి. పైగా భక్తుల కోసం కట్టుబడి వచ్చేసాడు. అదే దామోదర శబ్దంలో చెప్పడంలో, అసలు రూపం ఎందుకు స్వీకరించావు అంటే భక్తుల కోసం ఉన్నాడు ఇక్కడ. అందుకే సృష్టిలో మనందరం రెండింటి చేత బంధింపబడ్డామండి, నామం రూపం. మనల్ని ఇబ్బంది పెట్టేవని నామరూపాలే, అవునా లేదా? ఏదో పేరు గుర్తొస్తుంది, ఇంకా వాడిని తలుచుకుంటూ కూర్చుంటాం. ఏదో రూపం గుర్తొస్తుంది, దానికోసం అయితే వస్తువు లేకపోతే వ్యక్తి, రెండూ లేకపోతే విషయం. ఈ మూడింటికి నామరూపాలు ఉంటాయి. నామరూపాలు ప్రపంచ లక్షణం. నామరూపాలు పట్టుకు వేలాడుతున్నంతకాలం భగవంతుడు పట్టుకోలేమిట. మరి భగవంతుడి లక్షణం ఏంటంటే అస్థి భాతి ప్రియం, సత్తు చిత్తు ఆనందమే భగవంతుడు. నామం రూపం ప్రపంచం. మనం ఉన్నది ఎందులో? నామరూపాల్లోనే ఉన్నాం. పొందాల్సింది ఏది? నామరూపాలకు అతీతం. కష్టం కదండి. అంటే అందుకేనయ్యా నామరూపాల నుంచి బయట రాలేకపోతున్నావు గనక అని దివ్యనామ దివ్య రూపాలతో ఆయన వచ్చాడు. అది తెలుసుకోరు. దివ్యనామం దివ్య రూపం. ఇప్పుడు దివ్య శబ్దం కలిగింది కనుక లోకంలో ప్రతి వాడిని గురించి ఆలోచించి వాడి పేర్లు, వాడి రూపాలు, వాడు ఒకడి పేరు మమకారం, ఒకరి పేరు చెప్తే ముఖం చిట్లించడం, ఒకరిని చూస్తే చిరాకపడడం, ఒకరిని చూస్తే కళ్ళు విచ్చుకోవడం, ఒక పేరు వింటే మురిసిపోవడం, ఒక పేరు వింటే బాధపడడం, ఇవేగా జీవితం అంటే. కానీ ఎవరి పేరు వింటే మరి పేరు లేని స్థితికి వెళతావో వాడి పేర్లు అనుకో అన్నాడు. ఆ పేర్లే దివ్యనామ దివ్య రూపములు, అవి భగవంతుడు. అందుకే నామరూపాలకు చిక్కడు ఆయన, కానీ చిక్కుపోయాడు ఎందుకు, భక్తులను అనుగ్రహించడం కోసం. కానీ దేనికి కట్టుబడిన వాడు, తాను కట్టుబడి కట్టు విప్పాడండి. ఇక్కడ కట్టు విప్పడానికి కట్టుబడ్డవాడు కృష్ణుడు, అది లీల. దేనికి కట్టుబడ్డాడంటే, నామరూపాలు లేనివాడు తాను దివ్యనామ దివ్య రూపమును స్వీకరించి వచ్చి మనల్ని తరింపజేయడానికి వచ్చాడు. అది దీనిలో ఉన్నటువంటి అందం ఇక్కడ. కనుక దివ్యనామ దివ్య రూపం లక్షణం ఏంటంటే, తెలియజేస్తూ లీనం చేస్తుంది, అది లక్షణం ఇక్కడ. రామా 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 రామ అన్నారు. రామ అనేది పరమాత్మను తెలియజేసే పేరు, రామాయణ బ్రహ్మమునకు పేరు. కనుక రామ అనగానే రామశబ్దానికి అర్థం చూడు, శుద్ధమైన ఆనందమైన, శుద్ధమైన ఆనందస్వరూపుడు. ఆనందం అంటే తాను ఆనందమైన వాడు, అందరికీ ఆనందమిచ్చువాడు రాముడు. అలా తెలియగానే ఆనందస్వరూపుడు రామా అని ఒక్కసారి ఆనందం కలిగి, ఇంకా అర్థాలు చాలా ఉన్నాయి. అర్థం తెలుస్తూ ఉంటే చూడండి, నామం జారిపోయి అర్థం మిగిలిపోతుంది, నామం జారిపోయి అర్థం మిగిలిపోతుంది. ఎందుకంటే పాలు తాగే వరకు రూపం, తాగేశాక బలం. ఆలోచించండి ఇక్కడ. కనుక నామం ఉచ్చరించి ఆలోచించే వరకే శబ్దం, అర్థం తెలుసు అనుభవానికి వచ్చాక శబ్దం కూడా దాటిపోయావు నువ్వు. అది తెలుసుకోవాలి ఇక్కడ. నామరూప అతీత స్థితికి తీసుకువెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఆ నామం ఎవరిని తెలియజేస్తుందంటే, నామం లేనివాడిని తెలియజేస్తుంది ఇక్కడ. కేవలం ఆనందం ఆయన అనేది, ఆనందం అనే అనుభవానికి వచ్చిన నామం జారిందా లేదా, అది పొందడానికి సహకరించింది నామం. అందుకే భగవానుడు అటువంటి నామరూపాలతో వస్తున్నాడు. ఆ రూపం ఎలాంటిదంటే, ఇంకా ఏ రూపం మీదకి మనస్సు వెళ్ళనటువంటి రూపం అండి. అలా పెడితేనే కానీ మనం ఆకర్షింపబడ్డాం. ఆయన చూస్తుంటే మరొకటి ఆకర్షిస్తే పడిపోతాం. ఇంకెవ్వరిని ఆకర్షింపజేయకుండా తానే ఆకర్షించేయటం, అందమైన రూపం ధరించాడు. ఇప్పుడు ఎన్నిమార్లు ఆకర్షించేది అని అన్నాం. మనల్ని ఎవరు ఆకర్షిస్తున్నారు లోకంలో చెప్పద్దు, ఎవరికి వాళ్ళకి తెలుసు. భగవంతుడు తప్ప అన్ని ఆకర్షిస్తున్నాయి. కానీ ఆయన రూపం ఎలాంటిదంటే, ఒకసారి అటువైపు లాగబడితే ఇటువైపు రాలేవు. అందరినీ అలా కర్షిస్తాడు కనుక కృష్ణుడు అన్నారు ఆయన ఇక్కడ. రూపం ఎంత అందంగా ఉందంటే, ఎలా మర్చిపోతామయ్యా, నువ్వు కనబడకపోతే మేము ఏడుస్తున్నాం ఇక్కడ. ఎప్పుడో అప్పుడు చూడొచ్చిన ఇంటికి వెళ్ళిపోదాం అనుకుండా ఇక్కడే తిరుగుతున్నా అడవిలో అంటున్నారు గోపికలు. కృష్ణుడు వాళ్ళతో అంతవరకు విహరించి అంతర్ధానం అయిపోయాడు. ఏడ్చారు వాళ్ళు, త్వయి ధృతాసవస్త్వాం విచిన్వతే, నీపై ప్రాణాలు పెట్టుకుని నీకోసం వెతుకుతున్నామయ్యా, మీకేం కావాలి, మాకేం కావాలని ప్రశ్నించకుండా మాకు నీ పుట్టుకతోనే మాకు అన్నీ వచ్చేసాయి. నువ్వు రేపల్లెలో పుట్టడంతోనే మాకు కావాల్సిన సంపదలన్నీ వచ్చేసాయి. కనుక నువ్వు మాకు కనబడాలి, అదే కోరిక. సంపదలు కావాలనేది కాదు, సంపదలే కావాలంటే ఇక్కడ నీ కోసం అడవిలో ఏడుస్తూ తిరుగుతామా, మాకు కావలసిన నిచ్చేసావు. నీ పుట్టుకతోనే మా వ్రజము రేపల్లి అన్ని విధాల సంపద సమృద్ధమైపోయింది. జయతి తేధికం జన్మ నా వ్రజ శ్రయిత ఇందిరా శశ్వదత్రహి దయిత దృశ్యతాం దిక్షుతావకస్త్వయి ధృతాసవస్త్వాం విచిన్వతే. గోపికాగీతలు భాగవతంలో జయతి తేధికం జన్మ నా వ్రజ, నీ పుట్టుక చేత ఈ వ్రజము రేపల్లే సంపన్నమయమైపోయింది. అలాంటి హే కృష్ణ, నీకోసం దిక్కుదిక్కుల్లో చూపులు పెట్టుకుని వెతుక్కుంటున్నామయ్యా, ప్రాణాలు నీ మీద పెట్టుకుని వెతుక్కుంటున్నామయ్యా స్వామి అన్నారు ఇక్కడ. అంటే వాళ్ళ కోరిక సంపదలు కాదు కృష్ణుడు, ఇవన్నీ ఆయన వల్ల వచ్చి ఉండవచ్చు కాక, కానీ అవి కాదు, కృష్ణుడు కావాలి వాళ్ళకి. అందుకని వియోగంలో తలచుకుంటున్నది ఏమిటి, ఆ ముఖాన్ని. ప్రహసితం ప్రియం ప్రేమ వీక్షణం, ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉంటుంది ఆ ముఖం. ఆ కళ్ళల్లో ఎప్పుడు ప్రేమ చూపిస్తాడు, తను చూసిన వారందరినీ ప్రేమగా చూస్తాడు ఆయన. అందుకే ముఖం మర్చిపోలేం. ఆ కళ్ళల్లోంచి కరుణ, ఆ పెదవులపై ఆనందాన్ని తెలియజేసే మందహాసం, అలాంటి అందమైన ముఖం మనస్సులో అలా మెదులుతుందయ్యా. నువ్వు పొద్దునపూట బయలుదేరి దూడల్ని ఆవుల్ని తోలడానికి వెళ్ళిపోతావు, అప్పుడు మేము ఇళ్లల్లో ఉంటాం. ఆ రాత్రి మళ్ళీ నువ్వు వచ్చే వరకు కూడా ఆ ముఖమే ధ్యానిస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా ఆ ముఖాన్నే ధ్యానిస్తూ ఒక్కసారి మా ముఖాన్ని చూపించవయ్యా అన్నారు ఇక్కడ. అందుకే ముఖధ్యానం చెయ్యగానే ప్రపంచం మర్చిపోతారు, అది కర్షించేస్తుంది. అందుకే నా జాలి, జాలి అంటే ఏడుపు, నా దుఃఖం ఏంటంటే ఇది రాలేదు అది పోలేదు ఇది కాదు, నగుమోము కనలేని నా జాలి తెలిసి నన్ను బ్రోవరాదా, అది ఏడుపు అండి. ఆ ఏడుపు అర్థం కావాలంటే ఎన్ని జన్మలు ఎత్తాలో, అది ఏ రాగమో అర్థమవుతుంది కానీ ఏ యోగమో అర్థం కాదు. తెలుసుకోండి ఇక్కడ త్యాగయ్య అనే గోపిక్కి తెలుసారు ఆ భావం, ఆ యోగం, ఆ అనురాగం ఆయనకు తెలుసు ఇక్కడ. ఆయన జాలి, జాలి అంటే దుఃఖం, ఒకటే జాలి, నగుమోము కనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోబరాధ. అంతేగాని దుఃఖాల్లో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, దరిద్రంలో ఉన్నాను, తొందరగా కాపాడడం లేదు. నా దుఃఖం ఒక్కటే, నీ ముఖం చూడలేకపోతున్నాను, కనిపించట్లేదు. దర్శనమియ్యరా స్వామి, దర్శన పిపాస. ఆ దర్శన పిపాస కృష్ణ మన శంకరులు మరో శ్లోకంలో చూపిస్తారు, అక్కడ చూపిస్తాను. కృష్ణుణ్ణి చూడాలన్న దుఃఖాన్ని గోపికలా చూపిస్తారు శంకరులు ఇక్కడ. అటువంటి స్వామి నువ్వు దర్శనమివ్వు అని అడుగుతాడు. పైగా ఇంకా ఆలస్యం చేస్తున్నావు ఏంటండి, ఇంకా ఇక్కడ బ్రతకడం కాదు, నువ్వు రావడం, నిన్ను పొందడం ముఖ్యం. ఏం ఆలస్యం ఏంటయ్యా, ఏ నీ వెహికల్ తొందరగా రానందా ఏమిటి? ఖగరాజు నీ ఆన విని వేగ చనలేడో, గగనానికి ఇలకు బహుదూరం బనినాడో, జగమేలే పరమాత్మ ఎవరితో మరలిడుదు, వగజూపుకు తాళను నన్నేలుకోరా అని ఎంత ఆర్తిగా చెప్పాడు చూడండి. ఆర్తి అర్థమైతే సుందర వదనారవింద అర్థమవుతుంది ఇక్కడ. ఆయన ముఖం సుందర వదనారవిందం. అరవిందం అంటే పద్మం, వికసించిన పద్మం అది, ముడుచుకున్న పద్మం కాదు. ముడుచుకున్న ముఖాలు చాలా చూస్తూ ఉంటాం, అజ్ఞానం చేత, దుఃఖం చేత, క్రోధం చేత ముఖాలు ముడుచుకుపోతాయి, ఆనందం చేత, జ్ఞానం చేత ముఖాలు విచ్చుకుంటాయి. ఎప్పుడైనా చూడండి ఇక్కడ, ఎందుకంటే ప్రవచనం చెప్తున్నప్పుడు కూడా ఎవరైనా ముఖాలు ముడుచుకున్నారంటే నేను చెప్పడం సరిగ్గా లేదన్న మాటను పోల్చుకుంటా. అది అర్థమైందనుకోండి, వాళ్ళు ముఖాలు వాళ్ళు విచ్చుకుంటాయి, అమ్మయ్యో పర్వాలేదు తృప్తి పడతాం. కనుక ఎప్పుడు ముఖం విచ్చుకుంటుంది మీరు పరిశీలించండి, ఆనందం ఉన్నప్పుడు, జ్ఞానం కలిగినప్పుడు. ఒక విషయం అర్థమగానే కళ్ళు ఇలా ఉంటాం, అర్థం కాకపోతే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, ఏం చేస్తాం. ఇంకా అర్థం కాకపోతే చిట్లించరు కళ్ళు మూసుకుపోతాయి, అది వేరే విషయం. కానీ ముఖం ముడుచుకుందంటే అజ్ఞానం చేత, దుఃఖం చేత, క్రోధాది వికారాల చేత. అదే కానీ ఒక విషయం తెలిస్తే, ఆనందం కలిగితే ముఖం ఇచ్చుకుంటుంది. కానీ జ్ఞానం, ఆనందం ఈ రెండే ముఖాన్ని పద్మంలా వికసింపజేస్తాయి. జ్ఞానం ఆనందం ఆయన స్వరూపం, జ్ఞానానందం అయ్యం దేవం అది. భగవానుడు ముఖం ఎప్పుడు పద్మంలా వికసించే ఉంటుందండి. అందుకే నవ్వడం చేత కాకపోతే ఆ నవ్య ముఖాన్ని ధ్యానించండి అన్నారు ఇక్కడ. ఆ ధ్యానం రోజు చేయమన్నారు ఇక్కడ. అది రాముడు ఎప్పుడు నవ్వుతూ ఉంటాడని వాల్మీకి వర్ణించాడు. ఎన్నిమార్లు వర్ణిస్తాడు ఆ నవ్వుని, అది చెదరదు. మా కృష్ణుడా ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, ఆఖరి కొట్టడానికి వెళ్ళిన శత్రువుకు కూడా ఆయన నవ్వు కనబడుతుంది, అది ఆశ్చర్యం. ఇక్కడ నగుముగమ్మువాని ననుకన్న తండ్రిని నిన్ను భజింతు కొలిచి నీరజాక్ష అంటాడు బ్రహ్మదేవుడు కృష్ణ పరమాత్మను చూస్తూ. ఎప్పుడు చెదరదా నవ్వు, విశ్వరూపం చూపించినప్పుడు నవ్వుతూనే ఉంటాడు, గోవుల్ని కాచేటప్పుడు నవ్వుతూ ఉంటాడు, భీష్ముడు కుప్పించగసినప్పుడు కూడా నవ్వు భీష్ముడు పట్టికెళ్ళాయి ఆయన ఇక్కడ. ఎందుకంటే ఆ కోపం నటన, నవ్వే అసలు. అలా నవ్వుతాడు. పైగా ఆ కళ్ళల్లోంచి ఆ జ్ఞానం, కరుణ కురుస్తూ ఉంటుంది. అటువంటిప్పుడు ముఖం మర్చిపోగలమండి. అదే ధ్యానం ఎలా చేయాలో సుఖయోగంతులు చెప్తారు. ముందు ఆయన పాదపద్మాన్ని ధ్యానించు, క్రమంగా పీతాంబరాన్ని ధ్యానించు, తర్వాత సన్నన్ నడుము, విశాలమైన వక్షస్థలం, అక్కడ లక్ష్మీదేవి కౌస్తుభము, వనమాల వేలాడుతున్నది, శ్రీవత్సలాంఛనం ఉన్నది, చతుర్భుజాలు, శంఖచక్ర కథాపద్మములు ధరించి ఉన్నాడు, నీలమేఘశ్యాముడు, కంఠం, తర్వాత ముఖం. ఆ ముఖం దగ్గర ఆగిపో ఉన్నాడు అక్కడ. అద్భుతమైన మాట చెప్పాడు ఇక్కడ. ధ్యానం ముఖం దగ్గర ఆగిపోవాలట, ఎందుకంటే భావమంతా అందులో చూపిస్తున్నాడు. ఎటువంటి ముఖం అది? నల్లనివాడు, పద్మనయనమ్ములవాడు, కృపారసమ్ము పైజల్లెడివాడు, మౌలి పరిసర్పిత పింఛమువాడు, నవ్వు రాజిల్లెడు మమ్మువాడొకడు. అక్కడ గోపకాంత అని ముఖం తప్ప మరొకడు వర్ణించలేదు చూడండి ఇక్కడ. అటువంటి వాడు చల్వల మనధనంబు తెచ్చెనో మళ్ళీ ఎలార, మీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే. ఇదంతా ముఖదర్శనలాలస. ఆ నవ్వే ముఖం, ఆ కరుణ కురిపించే ముఖం, ఆ జ్ఞానాన్ని ప్రకాశింపజేసే ముఖమే సుందరం. అదందరి పట్ల ఆదరణగా చూస్తున్న ముఖం. సుతరా మాద్రియతేత సుందర అన్నారు ఇక్కడ. అందరికీ ఆదరభావం కలిగించేటువంటి అద్భుతమైన ముఖం గనక సుందర వదనారవింద గోవింద. ఆయనకు గోవిందనామం మహాప్రీతి. గోవింద అని ఎన్ని చోట్లన్నాండి, భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ. ముమ్మార్లు ఉన్నారు, గోవిందుడినే భజించు, గోవిందుడినే భజించు. నేను గోవింద శబ్దానికి, గోవర్ధన గారి పట్టాభిషేకానికి అర్థం చెప్పుకున్నాం. గోవిందంటే అంత ప్రేమ. అక్కడితో ఆకకుండా సత్యం జ్ఞానం అనంతం నిత్యం అంటూ గోవిందం పరమానందం అన్నారు. ఈ గోవిందంటే మీరు ఏమనుకుంటున్నారు అంటారు ఆదిశంకరులే, అర్థం చెప్తున్నారు. ఎందుకంటే ఫలానా శ్లోకం చెప్తాను నేను, కమిట్ కాలే. ఆదిశంకరులు చెప్పిన విష్ణువుని చెప్తానన్నాను, అందుకోసం ఎక్కడి నుంచినే తెచ్చుకోవచ్చు. ఆదిశంకరులు అంటున్నారు, గోభిర్నిగదిత గోవింద స్ఫుట నామానం బహునామానం, గోధీ గోచర దూరం ప్రణమత గోవిందం పరమానందం. గోభిర్నిగదిత గోవింద స్ఫుట నామానం, గోభిహి అంటే గోవుల చేత, గోవులనగా వేదవాక్యములు, వేదవాక్యముల చేత నిగదిత ప్రతిపాదింపబడిన, గోభిర్నిగదిత గోవింద స్ఫుట నామానం, వేదవాక్యముల చేత తెలియబడుతున్నది నీ గోవిందనాము. భగవంతుడు ఫలానా అని చెప్తున్నది వేదవాక్యములు, కానీ వేదవాక్యములు గోవులు, వేదవాక్యములైన గోవుల చేత తెలియబడుతున్న భగవంతుడు గోవిందుడు అంటారు. అది అద్భుతంగా చూపించారు ఇక్కడ. కానీ గోభిర్నిగదిత గోవింద స్ఫుట నామానం బహునామానం. ఇది గోవింద అన్నాం కానీ ఒకటే పేరా? నీకు చాలా పేర్లున్నాయి. ఎన్ని పేర్లున్నా అవన్నీ గోభిర్నిగదిత, అన్ని వేదములు ఇచ్చిన పేర్లే. ఎవడు మనం భగవంతుడి పేర్లు మనం తయారు చేయడానికి కాదు, భగవంతుడి పేర్లు ఉన్నాయి. ఎక్కడున్నాయి? యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మన ఋషిభి పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. ఋషిభి పరిగీతాని, మళ్ళీ విష్ణు శాస్త్రం వస్తుంది, ఎందుకు అనుకున్నామో కానీ ఋషిభి ఋషుల చేత అన్నారు ఇక్కడ. ఋషులు చెప్పినవి అంటే వేదములే, వేదవాక్యములు ఎందు ఉన్నాయి అన్ని నామాలు. బహునామాని అన్ని నామములు వేదముల చేత చెప్పబడుతున్నాయి. వేదముల చేత చెప్పబడుతున్నాడనే నామం గోవింద, అది తెలుసుకున్నవలసింది. అన్ని నామాలు వేదములు చెప్తున్నా, వేదముల చేత చెప్పబడుతున్నవాడు అనే నామం మాత్రం గోవిందనామం. అందు గోభిర్నిగదిత గోవింద స్ఫుట నామానం బహునామానం గోధీ గోచర దూరం. మళ్ళీ శంకరుల ముద్ర అంటదండి ఇక్కడ. ఏదో చక్కగా రూపం వర్ణిస్తున్నారు, లీల వినిపిస్తున్నారు, ఇప్పుడే నిద్ర వదులుతోంది అనుకుంటుంటే మళ్ళీ పట్టుకున్నాడు ఆయన. గోధీ గోచర, గోవు అనే మాట కింద ఒక అర్థం చెప్పుకున్న వాక్కులు. ధీ అంటే బుద్ధి, వాక్కులకి బుద్ధులకి అందనంత దూరంలో ఉన్న హే కృష్ణ అన్నారు ఇక్కడ. గోధీ గోచర దూరం, నీకోసం ఏదో మాటలు చెప్పారు, ఆయన రూపం చెప్పారు, విని పరవశిస్తున్నాగా, కానీ ఆయన నీ మాటకందడు మనసుకందడు. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ, మనసు మాటకందని వాడు పరమాత్మ. అయితే నీవు కరుణింపబడాలని భగవానుడు వేదముల ద్వారా తన నామాలు ఇచ్చాడు, కానీ మాటలకు అందని వాడు, మనసుకు అందని వాడు. కృష్ణుడిని ఎంత భావించి అంత ఆనందంగా ఉందంటే భావనకు కూడా అతీతుడు. అసలు వాడు దొరికితే ఇంకెంత ఆనందం కలుగుతుందో ఆలోచించుకడ. అందుకే గోధీ గోచర దూరం ప్రణమత గోవిందం పరమానందం. అంత అందంగా గోవిందుడు అంటే పరవశించిపోతారండి ఆయన ఇక్కడ. ఆ కారణం చేతని దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద. ఇక్కడ సుందర అనే శబ్దానికి కూడా అర్థం చెప్పాలంటే మళ్ళీ శంకర భగవత్పాదులు వారు చెప్పిన అర్థమే తీసుకోవాలి. మరి ఆయన కావ్యానికి ఆయన చెప్పిన అర్థంగా ఇంకేం తీసుకుంటారు? విష్ణు శాస్త్రంలో ఆయన చెప్తున్నారు, విశ్వాతిసాయి సౌభాగ్యశాలిత్వాత్ సుందర. విశ్వాతిసాయి సౌభాగ్యశాలిత్వాత్ అంటే విశ్వంలో ఎక్కడా లేనంత అందం ఎవడుకుందో వాడు సుందరుడు అన్నారు ఇక్కడ. అతిశయించిన అందం, ఎలాంటి అతిశయం అంటే విశ్వాతిసాయి, విశ్వంలో ఎక్కడా లేనంత అద్భుతమైన సౌందర్యం ఎవరి దగ్గర ఉన్నదో వాడు సుందరుడు. ఆయనకంటే సుందరుడు ఎవరుంటారండి? అందం అంటే ఆయనే. ఎందుకంటే ఎటువంటి పంచభౌతిక వికారాలు లేని అందం, పంచభౌతిక వికారాలతోనే మాలిన్యము లేని అందములు. ముఖం కడుక్కున్నంతసేపు బాగానే ఉంటుంది, కొన్ని గంటలకు ఎలా ఉంటుందో తెలుసు ఇక్కడ. కానీ ప్రకృతి వికారములు లేని నిత్య సుందరత్వం, అది విశ్వాతిసాయి సౌభాగ్యశాలిత్వాత్ సుందర అన్నారు. ఇప్పటి వరకు నాలుగు పదాలు అయిపోయాయి, ఇంకా ఐదవ పదం భవజలధి మతన మందర. ఇలాంటి సంబోధన ఎవడూ చేయలేదండి ఇంతవరకు. మిగిలిన పేరు దామోదర ఎక్కడైనా కనబడుతుంది. భవజలధి మతన మందర అనేది శంకర భగవత్పాదులు తయారు చేశారు ఈ పదాన్ని. ఎందుకంటే ఈయన మొదటి నుంచి గోల సంసార సాగరం నుంచి బయటపెట్టాను, అందుకే మళ్ళీ పట్టుకొచ్చారు భవజలధి సంసారం సాగరం. అయితే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రవచనానికి వెళ్తే సంసారం వదిలేసి సంసారం వదిలేని చెప్తారండి, దాన్ని బట్టి ప్రవచనమే వదిలేసి అని చెప్పచ్చు ఇక్కడ. ఎందుకంటే ఆవిడదే వదిలిస్తాడండి, కనబడుతున్న దాన్ని భలే బాగుంది అని కోపం రావచ్చు. అందుకే భవ భీతిని పోగొట్టమని అడిగాడు, సంసార భయాన్ని పోగొట్టమన్నాడు. సంసారాన్ని పోగొట్టమనలే, సంసార భయం పోవాలి. సంసార భయం అజ్ఞానం వల్ల వస్తుంది, అంటే కేవలం ఉపాధి దృష్టి వల్ల అజ్ఞానం ఏర్పడుతుంది. కానీ సంసారం అంటూ వేరే ఉందా? అంతా ఆయన అయినప్పుడు, పరమాత్మ అయినప్పుడు. అందుకే సంసారాన్ని కూడా నువ్వు భగవంతుడి యందు తాదాత్మ్యం చెంది సాక్షిగా చూస్తూ ఉంటే సంసారం కూడా నిన్ను ఏం చేయదు. జగత్తుని నిరాకరించమని చెప్పదు వేదాంతం, జగత్తుని జగన్నాథునిగా చూడమని చెప్తుంది వేదాంతం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఆ చూడగానే నాథుడు మిగిలిపోతాడు, జగత్తు పోతుంది అప్పుడు. అంతే కదా, మీరు ఒక వ్యక్తిని కలవాలని అనుకున్నారు, వాడు కోటకు వెళ్ళారు, ఆ ద్వారం వద్ద ఉన్నటువంటి వాడి దగ్గర అనుమతులు తీసుకున్నారు, లోపలికి వెళ్ళారు. అసలు వ్యక్తి దగ్గరికి వెళ్తే కోట లేదు, ద్వారము లేదు. అర్థమైంది, కోటలో ఉన్నవాడి కోసం వెళ్ళారు మీరు, కోట దాటి వెళ్ళారు. జగత్తులో ఉన్నవాడి కోసం వెళ్తున్నారు, జగత్తుని దాటి వెళ్ళాలి జగన్నాథుని పొందడానికి. ఇక్కడ ఆయన పట్టుకున్నాక ఇంకేదెందుకు నీకు, ఆయన దొరికిపోయాడు చాలు నీకు. ఆవిడ కోట పేట ఏం అక్కర్లేదు, ఆయన ఉన్నాడు, అన్ని ఎవడి చేతులు ఉన్నాయి వాడే ఉన్నాడు ఇక్కడ. అందుకే జగత్తులో జగన్నాథుని పట్టుకుని జగమ్మధుని నాథుడి దగ్గర ఉండిపో, ఇదే వేదాంతం ఇక్కడ, మరొకటి కాదు. అది ఇది పట్టుకున్నాం, తప్పలేదు. అప్పుడు ఇది ఆయన చేతిలో ఉందని నేను స్పృహ కలిగి ఉండి ఇక్కడ. అయితే భవజలధి మథన మందర, అద్భుతమైన సముద్రం. మందరం అంటే చాలామందికి తెలుసు కదండి, ఏమిటి మందర పర్వతం. మందరం అనే మాటకు అర్థం చిలుకునిది అని అర్థం. ఆ కొండకు ఆ పేరు వచ్చేసింది. అసలు పేరు ఏమిటి దానికి తెలియదు, మంథనము చేశారు దాన్ని, చిలికారు. చిలుకు కొండ అన్నమయ్యతే చిలుకు గుబ్బలి క్రింద అన్నాడు. చిలుకు గుబ్బలి, ఇది ఖచ్చితంగా అర్థం కాని వాడిని తెలుగువాడు అంటారు, ఎందుకంటే ఇది తెలుగు మాట, తెలుగు మాట. ఇంకా మంథర పర్వతం అంటే సంస్కృతం మాట, తెలుగు మాట. చిలుకు గుబ్బలి, చిలికే కొండట. చిలుకు కొండ అంటే మంథర పర్వతం, దాన్ని చిలికారు కదా. ఎక్కడ క్షీరసాగరంలో సాగర మథన సమయంలో చిలికారు. అయితే సాగరంలో ఉంది ఆ పర్వతం చిలకబడుతూ, కనుక నువ్వు కూడా మందర పర్వతం వంటి వాడివే అన్నారు ఇక్కడ. ఈ మందర పర్వతం ఎక్కడుందంటే సంసార సముద్రంలో మందర పర్వతం వంటి వాడా, ఇది సంబోధన అండి. సంసార సముద్రంలో మందర పర్వతం వంటి వాట. అంటే కృష్ణుడిని మీరు సంసారంలోనే పట్టుకోవాలి. ఎక్కడ పట్టుకుంటారు? మందర పర్వతంలో కృష్ణుని పెట్టుకోండి. మీ మనస్సు అనే తాడు ఆ మందర పర్వతానికి కట్టండి. మీ ప్రయత్నం అనే మథనం చేయండి అన్నాడు ఇక్కడ. కానీ కృష్ణ పరమాత్మ అనే మందర పర్వతాన్ని మనస్సు అనే క్షీరసాగరంలో పెట్టుకో. క్షీరసాగరం అనగానే తెలిసిపోయి తెల్లని సముద్రం. తెల్లని సముద్రం అంటే సత్వగుణంతో ఉన్న మనస్సు. అందులో కృష్ణ పరమాత్మ నిలుపు. అది తీసేస్తే ఏమీ లాభం లేదు. మందర పర్వతం పెట్టు, అప్పుడు మథనం చేయి. తాడు పెట్టి మథనం చేయి. ఇక్కడ ఆయన పట్టుకో. మథనం చేస్తూ ఉంటే ఆ పర్వతం అన్నీ ఇచ్చింది, మర్చిపోకు. అరే కృష్ణుణ్ణి సంసారం అనే సముద్రంలో మందర పర్వతంలా పెట్టుకుని నీ భక్తిని తాడు కట్టుకుని నీ ప్రయత్నం అనే మథనం చేస్తూ ఉంటే ఎన్నిస్తాడు, మందర పర్వతం ఇచ్చినన్నిస్తాడు. కామధేనువు, కల్పవృక్షము, చింతామణి, ఉచ్చేశ్రవం, చంద్రుడు, అమృతం, అన్నీ వచ్చేయలేదా? లక్ష్మీదేవి, అరే మహాలక్ష్మి వచ్చింది. అలాగే నీ సంసారం అనే సముద్రంలో నారాయణ ఆశ్రయించుకుని నువ్వు సాధన అనే మథనం చేస్తే నీకు కావలసిన లక్ష్మి, నీకు కావలసిన సంపదలు కల్పవృక్ష కామధేనువులన్నీ ఇస్తున్నాడు చూడు. అయితే మథనం ఆగిపోయిందా? ఇది ఆలోచించాలి. ఒక్క మాట భగవత్పాదులు వారు ఇచ్చారంటే ఎన్ని ఆలోచనలు రేపుతున్నారో చూడండి. మథనం వాళ్ళు ఎప్పుడు ఆపేశారు ఒక్కసారి చెప్పండి? ఎప్పుడు ఆపేశారు వాళ్ళు? అమృతం దొరికే ఆపారు, అంతేగాని దేనికి ఆపలేదు వాళ్ళు. కల్పవృక్షం దొరికింది, కామధేను దొరికింది, తీసుకుని పట్టుకుని పక్కన పెట్టుకున్నారు. కానీ ఇంకా ఆ మథనం చాలు అనలేదు. ఎందుకంటే కామధేను కల్పవృక్ష అల్టిమేట్ కాదు, అది తెలుసుకోండి ఇక్కడ. అలాగే జీవితంలో నీకు సంపదలు వస్తున్నాయి, సంపదలు ఇస్ నాట్ అల్టిమేట్ కాదని నీకే తెలుసు. ఎందుకంటే ఎన్ని సంపదలు వచ్చినా ఏడుపోవట్లే. సంపదలు కావాలి, వద్దని కాదు. దరిద్రం కోరుకుంటారు ఎవడైనా, కానీ సంపదలు వచ్చినా దుఃఖం వస్తుంది, సంపదలు వచ్చినా అసంతృప్తి వస్తుంది. పైగా ఇచ్చినవి మామూలు. కల్పవృక్షం, కామధేనువు, చింతామణి. ఏది కోరుకుంటే అది ఇచ్చేది కల్పవృక్షం, ఏది కోరుకుంటే అది పిండిచ్చేది కామధేనువు, ఏది చింతిస్తే అది ఇచ్చేది చింతామణి, ఐరావతం. అన్ని సంపదలే, మరొకటి ఏది కాదు చెప్పండి. ఏది బాగోలేదు ఇందులో? చంద్రుడు వచ్చాడు చక్కగా, తర్వాత మహాలక్ష్మి వచ్చేసింది ఏకంగా. మతనం ఆగలేదు. అంటే సర్వ సంపదలు వచ్చినా సాధన ఆగకూడదు. లౌకికంగా ఎన్ని సంపదలు వచ్చినా ఆగకూడదు. అయితే ఒక స్పృహ ఉండాలి. మందర పర్వతం మతనం వల్లనే వచ్చాయి, అలాగే కృష్ణ పరమాత్మ హృదయంలో పెట్టుకోవడం వల్లని సంపదలన్నీ ఆయన దయవల్ల వచ్చాయని స్పృహ ఉంటూ అసలు పొందవలసింది అమృతం. అమృతం అంటే మృతము కానిది, అంటే మోక్షం. ఆ మోక్షం వచ్చే వరకు మథనం సాగవలసినదే. అది కూడా ఈ మందర పర్వతం ఇస్తున్నది ఇక్కడ. ఆ మందర పర్వతాన్ని మథనం చేస్తే ఆ మందర పర్వతమే ధన్వంతరి రూపంలో, మోహిని రూపంలో తిరిగి మనకు అందిస్తున్నది. ఇది తెలుసుకోవాలి. అందుకే సంసారం అనే సముద్రానికి మందరం వంటి వాడా అంటే, నువ్వు మందరంలా ఉంటేనే మా భక్తితో నిన్ను సాధన చేస్తేనే మాకు అన్ని సంపదలు వస్తున్నాయి, చివరికి మోక్షంతో సహా. అంటే మోక్షం వచ్చే వరకు భక్తితో నిన్ను ఇలాగే సాధన చేస్తానని చెప్పుకోవడం. ఇంత భావం భవజలది మథన మందర అనే మాటలో ఉన్నదండి. ఎంత రమ్యమైన మాట. ఇప్పటివరకు సంబోధనలు అయిపోయాయి. కోరిక, చివరికి ఆకాంక్ష, పరమం దరం అపనయత్వం. ఇక్కడ దరం అనే మాటకి భయము అని అర్థం. ఇక్కడ దరము అంటే సగము అక్కడ అర్థం. దరహాసం అంటాం కదా, దరం అంటే సగము. అలాగే దరము అంటే భయం అని కూడా అర్థం, అసంపూర్ణము, భయము. అందుకే దరం అపనయ, భయాన్ని పోగొట్టు అన్నాడు ఇక్కడ చివరికి వచ్చినప్పటికీ. భయము అంటే ఏ భయం? పరమ భయం అన్నాడు. పరమ భయం అంటే అల్టిమేట్ భయం. అంటే మనకి ఎన్నో భయాలు ఉన్నాయి. అన్ని భయాలు ఎలాంటివంటే సంసార భయంలో పార్ట్లు. పరమ భయం సంసారమే. అది తెలుసుకున్నవాడు దాని నుంచి బయటపడతాడు. మొన్ననే చెప్పుకున్న దుర్భర సంసార దవాగ్నికి వెరతు అన్నాడు ఎవరు? ప్రహ్లాదుడు. సంసారమనే దావాగ్నికి భయపడుతున్నానయ్యా అన్నాడు. అంటే భయపడాల్సింది దేనికి? సంసారానికి. ఎంతమంది సంసారానికి భయపడుతున్నారు? సంసారంలో భయాలు మనకు తెలుసు, కానీ సంసారం భయం అని ఒప్పుకోవట్లేదు మనం. ఎందుకంటే ఒక ప్రధాన రోగం అంటే కొన్ని లక్షణాలు వస్తాయి, జలుబు, దగ్గు, జ్వరము, వాంతులు. ఇన్ని రోగాల్లో ఇంకేదో మెయిన్ రోగం ఉంది, దాని లక్షణాలు ఇవన్నీ ఇక్కడ. కనుక నాకు దగ్గు తగ్గాలి, జలుబు తగ్గాలి, లేదా వాంతులు తగ్గాలి కాదు, వీటన్నిటికీ మూలమైన రోగం తగ్గాలి. అలాగే ప్రపంచంలో మనకు భయాలు, క్రోధాలు, దుఃఖాలు ఇవి పోవాలనుకుంటున్నాం, వీటన్నిటికీ ప్రధాన రోగం సంసారం. సంసారం రోగం, యోగం కాదు. ఇక్కడ రోగం నుంచి బయటపడాలయ్యా అన్నాడు. ఇక్కడ అది భయంకరమైన భయం. పరమ భయం అంటే అది, సంసార భయం. అంటే పరమం ధరం అంటే సంసార భయం. నువ్వెవడవయ్యా పరమ భయం అంటే సంసారం అని చెప్పడానికంటే ముందు శ్లోకాల్లో ఆయనే చెప్పాడు. భవ భయ ఖేదచ్చిదే వందే. భవమే భయం అన్నాడు, సంసారమే భయం. ఇంకా మీరు శ్లోకాలు అప్పుడే మర్చిపోతే ఎలాగమ్మా? భవతాప భీతోహం, వెళ్ళండి. భీతి అన్న భయమేగా. భవతాప భీతోహం, సంసార తాపము చేత భయపడ్డ నేను. భవభయ ఖేదచ్చిదే, భవభయముని పోగొట్టగలిగేటువంటి నీ పాదములు గుర్తున్నాయా? కానీ భవభయమే పరమ భయం. ఈ పరమ భయం భయపడ్డని నాకు తెలుసు, కానీ వదిలించడం నీకు తెలుసు. అందుకే పరమం ధరం అపనయ. ఆ పెద్ద భయం ఏదైతే ఉందో దాన్ని అపనయ అంటే తొలగించు. నాకు ఈ గొప్పదైన సంసార భయాన్ని తొలగించు. అంటే ఇంతవరకు భక్తులు కోరుకున్నది ఏమిటి అంటే, ఈ శ్లోకాల్లో భక్తులు మనం కాదు, ఈ శ్లోకాల్లో భక్తులు మొట్టమొదటి నుంచి తారయ సంసార సాగరతహన మొదలుపెట్టి పరమం ధరం అపనయత్వంతో పూర్తి చేశాడు ఆరో శ్లోకం. అంటే సంసార భయాన్ని పోగొట్టు. అంటే సంసారాన్ని తీసేయటే నన్ను తీసుకెళ్ళి వైకుంఠంలో కూర్చోబెట్టాను కాదు అర్థం. ఇక్కడ విష్ణు జ్ఞానం నీకు కలిగితే నువ్వు సంసారంలోనే సంసారం కనబడుతుంది, విష్ణువే కనబడుతుంది. ఎందుకంటే ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు ఒకే సంసారంలో ఉన్నారు. సంసారం అంటే ఇందుకు ఏంటి చెప్పండి? వాడికి మధ్య పెళ్ళి అయ్యిందండి, సంసారంలో పడ్డాడు అన్నాడు ఒక ఆయన. ఇప్పుడు పడలేవాడు, ఎప్పుడో సంసారంలో పడున్నాం. సంసారం అంటే ఎడతగని ప్రవాహము. తెలుగులో ఇప్పుడు అర్థం చెప్తున్నా, ఎడతగని ప్రవాహం. సంసారం అనే మాటకి రియల్ మీనింగు ఎడతగని ప్రవాహం. సమ్యక్ సరతీతి సంసార, సరణము, ప్రసరణము, నిరంతరం ప్రవాహ లక్షణం. ప్రవాహం ఎలా ఉంటుందంటే జననం మరణం, మళ్ళీ జననం, జనన మరణ రూప ప్రవాహానికి సంసారం అని పేరు. అంటే ఒక పుట్టుక ఒక చావు మధ్యలో ఉన్న గ్యాపు సంసారం కాదు, అనేక పుట్టుకలు అనేక చావులతో కూడిన నిత్య ప్రవాహమే సంసారం. తెలుసుకోండి. ఇప్పటికి ఇది అయిపోతుంది అనుకుంటున్నాం, జీవితం అయిపోతుంది, ఏమీ లేదు, ఇంకా అనుభవించడానికి బోల్డ్ జీవితాలు ఎదురుగా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎన్నో జన్మలు ఉన్నాయి. నేను చచ్చిపోతానేమంటే ఏం భయపడకనైనా మళ్ళీ పుడతామంటే ధైర్యం వస్తుంది, కానీ మళ్ళీ చేస్తావు, మళ్ళీ పుడతామంటే మళ్ళీ చేస్తామని అర్థం. ఇక్కడ అక్కడే కనబడుతుంది. కనుక పుట్టుక చావు, చావు పుట్టుక, చచ్చుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికి. ఇవన్నీ విన్న పద్యాలే, ఇప్పుడు ఫీల్ అవ్వలేదు, ఆలోచించలేదు. ఆలోచించండి, అప్పుడు భయం కలుగుతుంది. అది హెల్దీ ఫియర్. ఆ భయం కలగాలండి. నా భయం పుట్టలేదంటే అదో భయం. నిన్ననే చెప్పుకున్నాం కదా, గిల్లిన నొప్పి తెలియలేదంటే జబ్బని అర్థం. ఇక్కడ అలాగే భయం పుట్టాలి. ఇక్కడ పరమం ధరం, సంసారం మీద భయం కలగాలి. భయ పుట్టిస్తాడు తెలిసే శంకరులు మరో శ్లోకంలో. అక్కడ వరుసగా సంసారాన్ని వర్ణించాడు. వర్ణించి అబ్బో చెప్పకండి బాబు అంటాం, అంత ఉంది అక్కడ. శ్లోకాలు వద్దంట కానీ సంసారాన్ని వద్దంటామా? భయం అక్కడే ఉంటుంది అక్కడ. అంత వర్ణించాడు ఆయన. పరమం ధరం అంటే అది నిజాన్ని. సంసారాన్ని ఒక్కసారి చూస్తే భయం వేస్తుందండి. తెలివైన వాడు మరి పుట్టకూడదు అయ్యా అంటాడు. అందుకే కొందరు వచ్చి అంటుంటారు, ఈ జన్మలో మోక్షం ఇచ్చేయాలండి, నాకు మోక్షం ఇచ్చేయాలండి. అసలు మోక్షమే ప్రధానం. ఎప్పుడు గురువుగారు కన్నప్పుడే సబ్జెక్టు, ఆ తర్వాత మాకు మనవడు పుట్టాడండి, చూసొస్తాను, వెళ్ళొస్తాను అక్కడ. అంటే తప్పని అనట్లేదు, నువ్వు ఉండేది ఇక్కడ, కబుర్లేమో అదా. అది అడిగినప్పుడు దానికి తగ్గట్టు మాట్లాడు, ఇది తెలుసుకో. అది అడిగినప్పుడు దానికి తగ్గట్టు మాట్లాడాలి. కానీ పుట్టుకునేదేమో భగవద్గీత, పట్టుకునేదేమో ఉపనిషత్తు, మాట్లాడేదేమో ఇది. దొంగ మాటలు ఎందుకండి? దానికి తగ్గట్టుంటేనే అది మాట్లాడు, లేకపోతే ఎందుకు? లేకపోతే శంకరుల వాంగ్మయం పట్టుకుని పిచ్చాపాటి ఇష్టాగోష్ఠి చేస్తామా? ఆయన పరమం ధరం అపనయత్వం అంటున్నాడు ఇక్కడ. పరమమైన సంసారాన్ని తొలగించు. ఎందుకంటే ఆయన తొలగిస్తే గాని తొలగదు, మన చేతులు లేదు. కోరిన కోర్కెలు కోయని కట్లు తీరవు నీవవి తెంచక, భారపు పగ్గాలు పాపపుణ్యములు నేరుపున పోవు నీవు వద్దనక, మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనక, అంతర్యామి అలసితి సలసితి ఇంతట నీ శరణిదజొచ్చితి. అంతే, ఆయన అనుగ్రహించాల్సిందే. నీ ప్రయత్నం చేసి ఆయన పాదాలు పట్టుకో. ఒక్కటడుగు, నువ్వు తప్ప నాకు ఇంకోటి అక్కర్లేదు అను అనుకో. అదే నిలబెట్టుకో, తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు. అదే పరమం దరం అపనయా, ఈ సంసారాన్ని తొలగించవయ్యా, సంసార భయాన్ని తొలగించవయ్యా. ఆనాడు ప్రహ్లాదుడు అదే అడిగాడు, శంకరులు అదే అడిగారు. అదే ప్రహ్లాదుడు శంకరుడు ఒకరే, ఇద్దరు జ్ఞానభక్తులే. మళ్ళీ చెప్తున్నా, జ్ఞానభక్తులు ప్రహ్లాదుడు, జ్ఞానభక్తులు ఆదిశంకరులు. అందుకే ఇక్కడ కూడా పరమం దరం అపనయత్వం. అందుకే భయంకరమైన ఈ సంసారాన్ని లేదా సంసారం అనే భయాన్ని పోగొట్టవయ్యా. దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద భవజలధి మథనమందర పరమం దరం అపనయత్వం మే. నాకు ఈ భయాన్ని పోగొట్టు. ఎన్ని శ్లోకాలు వేయండి? ఆరు అమ్మయ్య. ఏడో శ్లోకం ఉంది ఇక్కడ. ఏడు అయినప్పుడు షట్పది ఎందుకన్నారు అంటే ఏడవ దాంట్లో సమప్ చేసేడండి అన్నారు కొందరు. ఈ ఆరు శ్లోకములు ఎప్పుడు నా నోట్లో ఉండాలి అన్నాడు ఇక్కడ చివరికి. ఇది షట్పది మదీయే వదన సరోజే సదావసతు. ఇది ఆఖరిలో, ఆఖరి శ్లోకంలో చివరి రెండు వాక్యాలు. ఇది షట్పది, ఈ షట్పది మదీయే వదన సరోజే సదావసతు. నా ముఖం అనే పద్మంలో ఈ షట్పది ఎప్పుడు ఉండాలి అంటే ఎప్పుడు ఈ శ్లోకాలు నేను అనుకుంటూ ఉండాలి అంటే ఎప్పుడు ఈ భావమే నా మనస్సులో ఉండాలి, ఇదే నా అనుకుంటూ ఉండాలి, అంటూ ఉండాలి, ఇంకోటి లేదు. కానీ భగవంతుని ఎప్పుడు ఏమనుకోవాలి? దామోదరు కూడా మందిర సుందర వదన అరవింద ఎక్కడ తిరుగుతుంది? ఇది నోట్లోనే తిరుగుతుంది కదా. ఇప్పుడు వింటున్నప్పుడు చెవులో అనుకోండి, మీరు అనేటప్పుడు దేంట్లో నోట్లోనే. నేను మీరు వినాలన్నా నా నోట్లో తిరగాలి కదా. తర్వాత మీ నోట్లో తిప్పుకోండి, అది చెప్పడం అంటే రోజు చదువుకోండి అని అర్థం. ఇక్కడ నోరార చదువుకోవాలి. నోరార అంటే నోట్లో శబ్దాలు తిరుగుతున్నాయి. దామోదర గుడ మందిర సుందర వద ఉద్ధృతన గ్రహవిధనుజ తిరుగుతున్నప్పుడు సౌండ్ వస్తుందా లేదా? ఈ సౌండ్ ఎలా ఉందంటే పద్మంలో జుమ్మని తుమ్మెత్తి తిరుగుతున్నట్లు ఈ ఆరు శ్లోకములు నా నోట్లో నిరంతరం జుమ్ జుమ్ అంటూ శబ్దం చేయాలయ్యా అని అడిగాను కదా. కంటే రోజు చదువుకోవాలి. ఈ చదువుకునేటప్పుడు ప్రతిరోజు ఏమడుగుతున్నావు? సంసారం నుంచి బయటపెట్టు, సంసారం నుంచి బయటపెట్టు, అమనీయాన్ని పోగొట్టు, దామోదర ఉద్ధృతనగా ఇవే నీలో. దేన్ని వదిలేయాలో తెలుస్తుంది, ఏది పట్టుకోవాలో తెలుస్తుంది. పట్టుకోవలసిన వాడు కృష్ణుడు, వదిలేయాల్సిన సంసారం. కనుక దీన్ని నేను వదిలించుకున్న ప్రయత్నం నేను చేస్తా, కానీ బయటపెట్టే కృప మాత్రం నీదే అంటూ ఉండు. చాలు, ఇంతకు మించి తెలుసుకోవలసింది ఒకటి లేదు. మరి ఇన్నాళ్ళు ఎందుకు ఇన్ని ఉపన్యాసాలు ఇచ్చారు? మొదలైతే చెప్పేసి ముగించేసుకుంటే బెటర్ కదా. ఇప్పుడు చెప్పినా వదులుతామా, మళ్ళీ వచ్చేదో చెప్తాం. ఎందుకంటే ఒకసారి చెప్పడంతో పోతుందా? కొందరు మహాత్ములు ఒక వాక్యంతో ముక్తి పొందిపోయిన వాళ్ళు ఉన్నారు. కనెక్ట్ అవ్వగలగారు కానీ ఎంతసేపు అండి, అవునా లేదా? ఎందుకంటే ప్లగ్లో, ప్లగ్ పాయింట్లో నువ్వు ప్లగ్ పెట్టి లైట్ వెలిగించడం వదిలేస్తే ఎంతకాలమైనా పెట్టకుండా వదిలేసావు, సంవత్సరాలు పెట్టచ్చు. కానీ అందులో పెట్టేక క్షణంలో వెలుగుతుంది, అవునా లేదా? ఇక్కడ కనెక్ట్ అవ్వాలి అంతే. కనెక్ట్ అయితే క్షణంలోనే వెలిగిపోతుంది, కానీ అది అవ్వట్లేదే, వచ్చింది బాధ. అందుకు మాటిమాటికి నూరు చెప్పుకోవడం అందుకోసం. కానీ ఇది చాలయ్యా, ఈ ఆరు నోట్లో పెట్టుకో, తరించిపోతావు అన్నాడు. అంటూ కొంతమంది దీన్ని ఏమంటారంటే ఫలశ్లోకము అంటారు. కానీ ఇందులో మళ్ళీ చమత్కారం ఉంది. ఏడు శ్లోకాలకి కలిపే షట్పది అని పేరు, ఆరు శ్లోకాలకి కాదు. ఆరంటేనే షట్పది అనాలి కదండి. షట్పది అంటే తొమ్మిది అని అర్థం. తొమ్మిదికి ఆరు కాళ్ళు ఉంటాయట. కానీ ఆరు శ్లోకంలో కలిసి ఒక తొమ్మిదిలా ఉంది. తొమ్మిది ఝంకరించినట్టు ఆరు శ్లోకంలో నా నోట్లో ఎప్పుడు తిరగాలి అన్నారు. అదే ఆయన ఉద్దేశం. అయితే ఆరే రాసుకోవచ్చు కదా, ఏడోది ఎందుకు రాశారు అంటే ఫలశ్రుతి కోసం అండి. కాదు, ఆయన చమత్కారం చూడండి. ఆరో శ్లోకం ఎలా ప్రారంభిస్తున్నారు? పైగా సాధారణంగా ఆయన షట్పది అన్నప్పుడు ఆయన ఉద్దేశంలో మనస్సు కూడా షట్పదమే. మనస్సుకు తుమ్మిదట. ఈ తుమ్మిద భగవంతుడు పాదపద్మాల్లోకి వెళ్ళిపోవాలి. పద్మంలోకి తుమ్మిది వెళ్ళినట్టు నా మనస్సు అనే తుమ్మిదని పాదపద్మాల్లోకి వెళ్ళిపోవాలని కొన్ని చోట్ల రాశారు. ఎక్కడ రాశారు అంటే అమ్మవారి పాదాలను వర్ణించారు. దదానాం దీనేభ్య శ్రియమణి సమాసాను సదృశీ మమందం సౌందర్య ప్రకర మకరందం వికిరతి తవాస్మిన్ మందార స్తభక సుభగేయాతు చరణే నిమజ్జన్మ జీవ కరణ చరణై షట్చరణతాం. ఎంత అందంగా చెప్పాడు. అమ్మా, నీ పాదముల్లో ఈ జీవుడుగాడున్నాడే, వీడు తుమ్మిదిలా లీనమైపోవాలి. పద్మంలో తుమ్మిది లీనమైతే మళ్ళీ లేచి మరో పువ్వు దగ్గరికి వెళ్ళదటండి, ఇది రహస్యం. పద్మం దగ్గరికి కానీ తుమ్మిది వచ్చిందా, లేచి మరొక పువ్వు దగ్గరికి వెళ్ళదట. ఎందుకంటే అన్నిటికంటే కావలసిన మకరందం తృప్తి ఇక్కడ దొరికిపోయింది, అది బయటికి రాదు. అలాగే నీ పాదాలను ఆశ్రయిస్తే ఇంక ప్రపంచ సుఖాలు వెళ్ళం, అది చెప్పడం ఉద్దేశం. ఇక్కడ కొన్ని తొమ్మిదిలో పద్మంలోనే అలా ఉండిపోతాయట, ఆస్వాదిస్తూ చివరికైనా ముడుచుకుపోతుంది అక్కడ, అందులోనే చచ్చిపోతుంది అట. ఇక్కడ అలా పాదపద్మాల్లోనే లీనమైపోవాలి. నిమజ్జన్ మజ్జీవ, నా జీవుడు అనేటువంటి షట్చరణతాం తొమ్మిదిగాడు నీ పాదపద్మమునందు తవాస్మిన్ మందారస్తు బకసుభగే కల్పవృక్షపు పూల గుత్తి వంటి నీ పాదపద్మములయందు ఈ జీవుడని తుమ్మెదిగాడు, వీడికి ఆరు కాళ్ళు ఉన్నాయన్నాడు. కాళ్ళు అంటే కదిలేది కాళ్ళు. నేను ఆరింటితోనే కదులుతున్నాను తెలుసా, నేనంటే ప్రతివాడు, మనందరం ఆరింటితోనే కదులుతున్నాం, అవునా లేదా చెప్పుకోండి. పంచ జ్ఞానేంద్రియాలు ప్రధానం, కర్మేంద్రియాలు వదిలేయండి, జ్ఞానేంద్రియాలు ప్రధానం. అంటే వినాలి, తినాలి, అనాలి, ఇవన్నీ పంచేంద్రియ జ్ఞానం. వీటి కోసమే మన తాపత్రయం. మంచివి వినాలి, మంచివి తినాలి, మంచివి చూడాలి, చెడ్డవి చూస్తే బాధ. అంటే మొత్తం ఐదే, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. అవి పొందడానికి పనికొచ్చి ఐదు ఇంద్రియాలు, త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఆఘ్రాణములు. ఈ ఐదే కదా ప్రతివాడు కోరుకునేది. ఐదింటితోనే నడుస్తుంది మన బ్రతుకమనా లేదా? ఇవి తిన్నాం, అవి తింటాం, ఇవి తినము, అవి వీటితోనే ఈ ఐదే బతుకంతా. నూరేళ్ళు, వెయ్యేళ్ళు ఇచ్చిన ఐదే. ఈ ఐదింటికి ఇంకోటి కలిస్తే కానీ పని జరగదు. మనస్సు ఎన్నయ్యాయి? ఆరు. ఈ ఆరే కదా మన బతుకు. ఈ ఆరింటితోనే ఎగురుతున్నాం, తిరుగుతున్నాం, కానీ ఈ ఆరే మన కాళ్ళు గనక. ఈ షట్ పదములు కరణచరణై షట్చరణతాం. ఈ ఆరింటితో తిరుగుతున్న ఈ జీవుడిని తుమ్మిద ఇంక నీ పాదాలకు చేరితే మన ప్రపంచం వైపు రాడమ్మా. అది గొప్ప మాట చెప్పారు ఇక్కడ. అంటే ఈయన షట్పది అని వాడడం అక్కడి నుంచి అలవాటు. శంకరుల రచన చెప్పడానికి ఎన్ని తీసుకొచ్చాం, ఏదో విష్ణువు గురించి చెప్తానం కానీ మధ్యలో అమ్మవారు కూడా మనకు లభిస్తున్నారు. అంతేకాదు భుజంగ ప్రయాతంలో, సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాతంలో, మనషట్పదోమే భవక్లేశ తప్త సదా మోదతాం స్కందతే పాదపద్మే అంటారు ఇక్కడ. ఏ సుబ్రహ్మణ్య, నీ పాదపద్మమునందు ఈ మనస్సుని తుమ్మది ఎప్పుడు ఆనందించుగాక. అక్కడ కూడా కానీ ఈయన అలవాటండి ఇక్కడ. ఇక్కడ కూడా అలాగే నారాయణ పాదపద్మాల యందు ఈ జీవుడు లీనమొగ్గాక అని భావాన్ని మనం తీసుకోవచ్చు. అయితే ఏడు ఎందుకు రాయాలండి? ఏడు రాసి సప్తపది అనొచ్చగా ఇంకా వినడానికి బాగుంది కూడా. షట్పది అని పేరు పెట్టి ఏడు ఎందుకు రాశారు అంటే ఇందులో ఉన్న రహస్యాన్ని బయటకు తీయాలి. ఏడో శ్లోకం చెప్పుకున్నాక చెప్దాం. నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ ఇతి షట్పదీ మదీయే వదన సరోజే సదా వసతు. అంటే ఆరు శ్లోకాలు చెప్పాం, నీతో విన్నవించుకున్నాను. ఆరు శ్లోకాలు మర్చిపోయిన పర్వాలేదు, కానీ ఈ శ్లోకంలో నేను ఆరు చెప్పానయ్యా. ఆ ఆరు ఎప్పుడు గుర్తుంటే చాలు, ఆరు ఎప్పుడు తిరుగుతుంటే చాలు. ఈ ఆరు గుర్తుపెట్టుకోండి. ఆరు పదాలు ఉన్నాయి, ఆరు పదాలే షట్పది. ఆరు పదాలు ఏంటి చూడండి. నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ. ఎన్నయ్యే ఆరు. ఈ ఆరు పదాలు ఎల్లవేళలా నా నోట్లో ఉండాలి, ఇది అని చెప్తుంది వాక్యం ఇక్కడ. అందుకని ఇప్పుడు చెప్పిన ఆరు శ్లోకాలు ఎల్లవేళలా నా నోట్లో ఉండాలని కాదు ఇక్కడ. ఈ ఆరు పదాలు నా నోట్లో ఉండాలి, ఇంకేవి అక్కర్లేదన్నారు చూడండి. ఇది గుర్తుపెట్టుకోవాలండి. అంటే లోకం మంచిది కాదు, సంసారం మంచిది కాదు. మంచిది కాదు అంటే ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నా అని అర్థం. ఆలోచిస్తున్నామంటే సంసారం ఎక్కడున్నట్టు, నీలో ఉన్నట్టే. ఎందుకు వదిలే దాన్ని. సంసారం నుంచి బయటపెట్టు, సంసారం నుంచి బయటపెట్టు అన్నప్పుడు దేని నుంచి బయటపెట్టాలో ఆలోచిస్తున్నావు, నీ ఆలోచన సంసారం ఉంది, అవునా లేదా? నీ ఆలోచన అలా సంసారంలో ఉండకూడదు, కంసారి పాదాల మీద ఉండాలి అని ఇక్కడ. అదే త్యాగయ్య అంటాడు, సంసారులైతేనేమయ్యా సికి పింఛావతంసుడు ఎదుటనుండగా కంసారి పాదపద్మాలు ఎందు. కంస అరి, కంసారి అంటే కృష్ణ పరమాత్మ, ఆయన ఉండాలి కానీ సంసారం ఉండాలా? కానీ సంసారం చాలా భయంకరమైంది అండి. ఎవడ ఆలోచించుకున్నాడు దాని గురించి? ఎందుకు దాన్ని ఆలోచిస్తావు? దేని నుంచి బయటపడాలో దాని గురించి ఆలోచించుకో. ఆలోచించకపోతే అదే పోతుంది. ఎందుకంటే వేదాంతం చెప్తోంది సంసారం మిథ్య, నీకు తెలియకపోవచ్చు, ఎలాగూ లేని దాని గురించి ఆలోచించడం ఎందుకయ్యా? వదిలే దాన్ని, ఆయన్నే పట్టుకో. పట్టుకో అంటే ఇలాగ పట్టుకో చాలు. ఇప్పుడు ఆరు పదాలు ఇప్పుడు వదలకు. మంత్రం ఇస్తున్నారు గురువుగారు. నారాయణ ఆది అక్కడ మహామంత్రం. ఇందులో నారాయణ భగవన్ నామం, నారాయణ నామం చూపిస్తున్నారు. అంతా చెప్పి ఎక్కడ తీసుకొచ్చేశారు, నారాయణ అంతే. ఇక్కడ సంబోధనలు రెండే ఈ ఆరు పదాల్లో, నారాయణ కరుణామయ. కరుణామయ్య ఎందుకన్నారంటే మమ్మల్ని దయచూపించాలి కనుక నీ కరుణ కలవాడవు, మీరంతా దయాస్వరూపులండి అంటే అన్నాడు కదా అనే దయచూపిస్తారు అన్న లేదండి. ఇక్కడ మీరు మహాదాతండి, కొంచెం విరాళం ఇస్తారా అంటే మహాదాత అన్నాడు కనుక విరాళం ఇవ్వాలి తప్పదు. ఇక్కడ అలా బిరుదు ఇచ్చేస్తే ముందు తర్వాత ఇస్తాడు వాడు, అవునా కదండి? అందుకే బిరుదులు ఇచ్చేయాలి, కొందరికి ఇచ్చేస్తే పనులు జరుగుతాయి. అంటే మహాదాత అంటే తప్పకుండా విరాళం ఇస్తాడు, కరుణామయ్య అంటే తప్పకుండా దయచూపిస్తాడు. అదే కరుణామయ అన్నారు. అదే ఆయన లేనిదనడం కాదండి, ఆయన అలాగూ కరుణాస్వరూపుడే. ఈ సృష్టిని నిర్వహించడమే కరుణ. అడగకుండా ఎన్ని ఇచ్చాడో అది తెలుసుకుంటే అడగడానికి నోరు రాదు మనకి. అడగకుండానే ఇంద్రియాలకు ప్రపంచం ఇన్నిచ్చాడు కనుక ఏం అడుగుతానయ్యా, ఏం అడగకుండా నిన్ను ఆరాధిస్తూ కూర్చుంటాను అలా ఇక్కడ అని కరుణామయ. నువ్వు దయాస్వరూపుడు నారాయణ. ఎన్ని నామాలు ఇప్పుడు చెప్పినా చివరికి మిగిలిపోయిన నామం నారాయణ. అందుకే మీరు సన్యాసి ఎప్పుడు నారాయణ నారాయణ అంటాడు. మీరు దండం పెడితే ఆశీర్వచనాలు అనకూడదు. సన్యాసి ఆశీర్వచనం ఇచ్చేటువంటి సన్యాసి కాడు. సన్యాసి దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనాలు అడగకూడదు, అది కూడా తెలుసుకోవాలి. ఇక్కడ సన్యాసి నారాయణ స్మృతి అంటారు, నారాయణ స్మృతి అంటారు, నారాయణ అంతే ఇక్కడ. ఎందుకంటే సన్యాస ధర్మంలో గురువు లేడు, శిష్యులు లేడు, అడిగేవాళ్ళు లేడు, ఇచ్చేవాళ్ళు లేడు. అందుకే అక్కడ పూజ, నమస్కారం, ఆశీర్వచనం ఏది ఉండదండి. అందుకే నా నమస్క్రియ, నమస్కారం లేదు, నిరాశీహి నిర్నమస్క్రియా అని గోవింద భగవత్పాల్ వారు చెప్తారు. ఇక్కడ ఒకరిని ఆశీర్వదించడు, ఒకరు నమస్కారం చేయడు. అంతటా బ్రహ్మమైనప్పుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? అయితే ఆరుడు స్థితికి వెళ్ళిపోయిన సన్యాసి ఎవరిని నమస్కరించాడు, ఎవరిని ఆశీర్వదించాడు? కానీ సాధనలో ఉన్న సన్యాసి కూడా ప్రాక్టీస్ చేయాలి. అందుకు సన్యాసాశ్రమంకి వచ్చిన వాళ్ళు వాళ్ళు అంతటా బ్రహ్మముని చూడగలిగే స్థితి వచ్చినా రాకపోయినా అందుకోసం సన్యసించారు కనుక దానికి తగ్గట్టు ప్రవర్తించాలి, ఇది తెలుసుకోవాలి. అందుకే సన్యాసప్పుడు నారాయణ నారాయణ అంటాడు ఇంకోటి అన్నాడు ఇక్కడ. శంకరులు ఎవరు? మరేమనాలి? నారాయణ అంతే ఇక్కడ. నారాయణ నేను అనడమే కదయ్యా, మీరందరూ కూడా ఈ నాలుగు అక్షరాలు ఎప్పుడు మరువద్దు. నారాయణ 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 నారాయణ. అందుకే శంకరులే రచించారని ప్రసిద్ధిగా ఒకటి ఉంది, నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ. అలా నాలుగు నామాలు అక్షరాలు ఎంత శక్తి ఉందో, వింటూ ఉంటేనే ఏదో తెలియదు, తన్మయం ఉంది. శక్తివంతమైన నామం అండి ప్రతి నామం. ఆయన ఆ శబ్దరూపంలో వచ్చేసాడు కనుక నామానికి అంత శక్తి ఉంది. అందుకే అర్థం తెలిసినా తెలియపోయినా ప్రేమతో అనండి చాలు. ఇక్కడ కొందరు అర్థం తెలుసుకునే అనుభూతి రాదు, ఎందుకంటే ప్రేమ లేదు. జ్ఞానం అనుభూతినివ్వదు, ప్రేమ అనుభూతినిస్తుంది. అయితే జ్ఞానం నీకు ప్రేమ కలిగించాలి. జాగ్రత్తగా వినవలసిన వాక్యం, జ్ఞానం నీకు ప్రేమ కలిగిస్తే ప్రేమ నీకు అనుభూతినిస్తుంది. అందుకే ఇప్పుడు మనం భగవంతుడు జ్ఞానం తెలిసాక ఆ పేరు అన్నప్పుడు ప్రేమ కలగాలండి. ఇక్కడ నారాయణ ఆహా, ఎంత కొంతమంది పూర్వపుణ్య విశేషం చేత పేరు అనగానే కన్నీళ్ళు వచ్చేస్తే వాళ్ళు కదా, ఏంటో తెలియదు. కృష్ణ అనగానే కన్నీళ్ళు వచ్చేస్తాయి, ధన్యులు వాళ్ళు. కృష్ణ అనగానే ఏమిటి అంటే అని మనం ఎంత గింజుకుని అర్థం చెప్పినా కొందరు అనుభూతి అది ఏం చేస్తాం దానికి. ఇక్కడ అర్థం తెలిసాక ప్రేమ పెరిగిపోవాలండి. అర్థం ఎందుకు తెలుసుకోవాలంటే ప్రేమ పెరగడానికి. ఈ వాక్యం గుర్తుపెట్టుకుని తర్వాత ఆలోచించుకోండి. అర్థం ఎందుకు తెలియాలి? ప్రేమ పెరగడానికి. నారాయణ అబ్బా ఎంత బాగుందో అర్థం. నారాయణ అనే దానికి మళ్ళీ రెండు అర్థాలు ఉన్నాయి. ప్రతిదానికి రెండు మూడు అర్థాలు ఉంటాయి, అన్నీ బాగుంటాయి. సృష్టి అంతా ఏర్పడకముందు జలం మాత్రమే ఉంది అంటే అర్థం సృష్టి లేదని. సృష్టి లేదు, జలం మాత్రమే ఉంది, ఏమీ లేని దాని నుంచి ఏదో రాదు. అవునా లేదా? ఏమీ లేని దాని నుంచి ఏదైనా వస్తుందండి, ఉన్నదాని నుంచి వస్తుంది. మరి సృష్టి లేదు అంటే మళ్ళీ సృష్టి ఎలా వచ్చింది? అంటే చెట్టు లేదు అంటే రాకముందు విత్తనం రూపంలో, బీజ రూపంలో ఉంది. కనుక సృష్టి అంతా ప్రకృతిలో లయమైపోయింది, జల రూపంలో ఉన్నది. ఆ ప్రకృతికి అధిష్టానం ఉన్నవాడెవడు? ఎవరు? పరమాత్మ. అప్పుడంతా జలమేగా, జలమున్నప్పటికీ ఆయనకు నాశనం లేదు. అన్నీ లయం చేసుకుని తాను కూర్చున్నాడు. ఎందులో? జలంలో తేలాడుతూ కనబడ్డాడు. నారం అంటే జలం, అయనం అంటే చోటు. నీటిని చోటుగా చేసుకుని కనబడ్డాడు కనుక నారాయణుడు అని అన్నారయ్యా అన్నాడు ఇక్కడ. అంతేనా? మరి సృష్టి వచ్చింది, జలం కాదు సృష్టి కనబడింది, అప్పుడు నారాయణ పేరు పోయిందా? అప్పుడు నారాయణుడే. అప్పుడు ఎలా నారాయణుడు అంటే నర అంటే జీవుడు అని అర్థం. ప్రతి జీవులు నరులే. నరులు అంటే మన మనుష్యులను అర్థంలో వాడతాం లోకంలో. కానీ నర అంటే రుణాతి గచ్చతి ఇతి నరహ, గమనము చేయవాడు అర్థం. మనను పుట్టిన నుంచి కదులుతూనే ఉన్నాం, పుట్టాక కూడా కదిలిపోతాం మరో జన్మలోకి. నిరంతర గమనం చేసే జీవులకి నరులు అంటారు. ఈ నరుల గ్రూపుని నారం అంటారు. నరాణం సమూహం నారం, సర్వజీవులని నారం అంటారు. ఈ సర్వజీవులకి ఎవడు అయనం అంటే ఎవడు ఆధారము, ఎవడు ఆశ్రయమో వాడు నారాయణుడు. నారాయణ నామం సర్వజీవులకు ఆశ్రయమైనవాడు. ఇప్పుడు చెప్పండి, మేము నారాయణ నామం అనమండి, అది హిందువులది. నీ మొహం దేవుడు అంటేనే హిందూ ధర్మం రా, మీరు అందరూ భ్రాంతి దేవుళ్ళని చెప్పండి చాలు. ఇక్కడ నారాయణ అంటేనే సర్వజీవులకు ఆశ్రయమైన వాడు. ఇంత వైడ్ మీనింగ్ ఉంది మనకి ఇక్కడ. మా స్వామి రూపం సర్వజీవుల్ని తను ఉంచుకున్న విరాట్ రూపం మరింటి. కానీ సర్వజీవులకి ఆధారమైన వాడు, ఆశ్రయమైన వాడు. ఎలా ఉన్నాడు సర్వజీవులకు ఎలా ఆధారమై ఉన్నాడు అంటే సర్వజీవులు ఆయనలో ఉన్నాయి, సర్వజీవులలో ఆయన ఉన్నాడు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. నారాయణ అంటే ఇది అర్థం ఇక్కడ. కనుక నారాయణ అనగానే నాకే కాదు అందరికీ దిక్కైన వాడు, అందరికీ దిక్కైన వాడిని దిక్కన్నాను నేను. కొత్తగా నాకు దిక్కు కాదు, అందరికీ అలగు దిక్కు. అందరికీ దిక్కైన వాడు నా దిక్కని తెలుసుకుంటే తెలివి, అది జ్ఞానం. అది నీకెవడరా బలమని అడిగాడు రాక్షసుడు. నీకో బలం నాకో బలం లేదు నాన్న, అందరికీ బలం ఒకడే, అందరికీ దిక్కొకడే, వాడే నారాయణుడు అని చెప్పాడు పిల్లవాడు. ఆ పిల్లవాడు పేరేమిటి? ప్రహ్లాదుడు. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు, బ్రహ్మాదులకు బలమెవ్వడు ప్రాణులకు బలమెవ్వండు, అట్టి విభుడు బలము సురేంద్ర అన్నాడు. ఇక్కడ ప్రహ్లాదుడు క్లియర్గా చెప్పాడు, కానీ హిరణ్యకశిపుడు క్లియర్గా వెళ్ళే. అలా వినడం, క్లియర్గా వినకపోవడం అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఉంటుంటారు. ఏం చేస్తాం, అనేక లక్షణాలు దానికి కారణం. అహంకారం అనేది వాడికి ఉంది, అందుకే చెప్పిన మాట జాగ్రత్తగా వినలేదు. ఫిక్స్డ్ అభిప్రాయం వాడిది, ఇష్టం అనేవాడు లేడు. నేను గొప్పవాడిని వీడెవడు చెప్పడానికి, ఈ అహంకారం ఫిక్స్ అయిపోయాడు కనుక వినలేదండి. అహంకారం విననివ్వదు, అందుకే వాడు క్లియర్గా చెప్పాడు. ఎవడు ప్రహ్లాదు నీకు నాకు అన్నాడు. ఇక్కడ క్వశ్చన్ చేయడానికి నీకు, ఆన్సర్ ఇవ్వడానికి నాకు కూడా ఎవడు బలమో వాడే నారాయణుడు అన్నాడు. క్లియర్గా చెప్పాడు ఆయన, వినలేదే, ఆలోచించలేదే. తీవ్రకి చీల్చితే కానీ తెలియలేదు మహానుభావుడికి ఇక్కడ. సరే, మొత్తానికి అందరికీ ఆశ్రయం అంటే తెలిసింది కదా, అందరికీ ఆశ్రయమైన వాడు నువ్వు నారాయణ. అది తెలిసాక ఇంకేం మాట అంటాం? కరుణామయ. మరి చేయవలసిందేంటి? శరణం కరవాణి తావకౌ చరణవు. తావకౌ చరణవు, తావకౌ అంటే నీ యొక్క చరణవు, పాదపద్మములను శరణం కరవాణి, శరణ వేడుతున్నాను. ఈ ఆరు పదాలు నా నోట ఉంటే ఉంటే చాలు. హే నారాయణ, కరుణామయ, నీ పాదపద్మములే శరణు, ఇంతే, నాకు ఇంకేం అక్కర్లేదన్నారు ఇక్కడ చూడు. ఇది ఈ ఆరు పదాలు నా నోటంటే ఎప్పుడు తిరుగుతూ ఉండాలి. ఆరు పదాలు అని చెప్పడంలో అన్నిటికంటే ప్రధానం భగవంతుని శరణు వేడడం మాత్రమే ధర్మం, మరొక ధర్మం లేదని శంకరులు ఢంకా బజాయని చెప్పారు చూడండి ఇక్కడ. అరే అద్వైతంలో శరణాగతి లేదంటే, శరణాగతి లేకపోతే అద్వైతం ఎందుకు తిరాస్తాడు? అద్వైతం అనే సబ్జెక్టు వేదాంతం ఏ సబ్జెక్ట్ ఎక్కడ దొరుకుతుందండి? ఏ పుస్తకంలో ఎవరైనా చెప్పగలరా? చెప్పండి. ఇంతమందిలో ఇంతమందైనా ఉపనిషత్తుల్లో దొరుకుతుంది. అవును కదా, అద్వైతం అనేది ఉపనిషత్తులు, వేదాంతం అనేది. ఆ ఉపనిషత్తుల్లో మాట, ముముక్షుర్వై శరణమహం ప్రపజ్జే, మోక్షకాంక్ష కలిగిన మేము ఆ భగవంతుని శరణ వేడుతున్నాము. ఎందుకంటే జ్ఞానం వల్లే మోక్షం. జ్ఞానం ఎవడివ్వాలి? బ్రహ్మదేవుడికి కూడా వేదం అనే జ్ఞానం ఎవడిచ్చాడో ఆయన నాకు తన గురించి తెలుసుకునే జ్ఞానం నా బుద్ధికిచ్చుగాక అని ఉపనిషత్తు చెప్తుంది ఇక్కడ. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యోగి వేదాహ ప్రగిణోహి తస్మై తగుం హృదేవం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపజ్జే. కనుక శరణమహం ప్రపజ్జే అనేది ఎక్కడొచ్చింది? ఉపనిషత్తుల్లో. మరి ఉపనిషత్ మతాన్ని ప్రతిష్ఠించడానికి అవతరించిన ఆదిశంకరులు మనకు ఉపదేశించే మహామంత్రం ఏంటంటే, నారాయణ కరుణామయ శరణం కరవాణి తావక ఉచరణవు. నేను ముందు చెప్పిన ఆరు శ్లోకాలు మర్చిపోండి, ఇది ఒక్కటే అనుకోండి. మర్చిపోయే కాడికి రెండు రోజులు దాంతోనే ఎందుకు గడిపారండి అంటే, అది బాగా వంట పట్టించుకుని ఈ వాక్యం అనండి అని చెప్పాడు ఇక్కడ. అందుకు కనుక పాలలా ఆరిచ్చారు మీకు, మేగడలా ఈ ఒక్క వాక్యం తీసుకోండి అన్నాడు ఇక్కడ. మేగడు ఎంత ఉంటుందండి? ఒక చెంచా వస్తుంది, దానికి అంత గిన్నెడు పాలు కావాల్సిందే. కానీ ఆరు శ్లోకాలు పాలలోంచి ఈ ఆరు పదాలు మేగడిస్తున్నాను, తోడుపెట్టుకోండి అన్నాడు ఇక్కడిక. తీసుకో. ఏమిటవి? నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకవు చరణవు. చాలు ఇంకా ఈ మాట అన్నప్పుడు మునుపు చెప్పినవన్నీ గుర్తుపెట్టుకో. శరణ్ అంటే నువ్వు తప్ప మరొకట్లేదు, అది శరణ్. అలా నువ్వు పట్టుకుంటే ఆయన దామోదరుడు అయిపోతాడు. ఇంకా అవన్నీ గుర్తుకొస్తాయి మనకి. ఈ ఆరు పదాలు ఎప్పుడూ నా ముఖమనే పద్మంలో తుమ్మిదల తిరుగాడుగాక. అంటే ఇప్పుడు షట్పది అనే పేరు ఏడింటికి వర్తిస్తుంది, ఏడింటికి కాదు, ఏడవ శ్లోకానికి మాత్రమే వర్తిస్తుంది షట్పది. ఎంత చమత్కారం చేసిండు మహానుభావుడు. అది ఆరు శ్లోకాలు ఇచ్చి ఫలశ్రుతులు చివరికి చెప్పేసి ఏడిండ్లు కూడా షట్పదిలు అంటాడు. ఆ ఒక్క వాక్యంలో ఆరు పదాలు ఉన్నాయి కదా, అదే షట్పది అన్నాడు. ఇది పట్టుకుపో అన్నాడు ఇక్కడ. ఇంత అద్భుతమైన కవిత్వాన్ని ఇచ్చిన ఆదిశంకర భగవత్పాదుల వారికి నమస్కారం చేసుకుంటూ, ఇంతగా విష్ణువేవుడు ఇంత చెప్పి మళ్ళీ మొదటి తెచ్చారు ఏంటండి అంటున్నారు ఇక్కడ. చెప్పండి, ఇంత విన్నారు కదా విష్ణువేవుడు. పదానికి అర్థం వద్దు వ్యాపించిన వాడు, విన్నాం కదా చాలా మార్లు, అది కూడా అందరూ చెప్పలేరని నాకు తెలుసు ఎన్ని మార్లు విన్నా. అంతటా వ్యాపించిన వాడు, అంతటా వ్యాపించిన వాడు ఎలా ఉంటాడు? వాడు అసలు స్వరూపు చైతన్యం, చైతన్యం అతను. ఇప్పుడు విష్ణువు ఎవడో చెప్తున్నారు శంకరులు. చిదంసం విభుం నిర్మలం నిర్వికల్పం, షట్పది అయిపోయింది. విష్ణు భుజంగ ప్రయాతంలోకి వెళుతున్నాం మనం ఇక్కడ. విష్ణు భుజంగ ప్రయాతం మళ్ళీ ఇది పట్టుకుంటే ఎన్ని రోజులు, 7 రోజులకి లెక్క కట్టకండి. ఒక్కటే 6 శ్లోకాలు, 7 శ్లోకాలు మొత్తం చెప్పుకున్నది ఒకటే, మిగిలినవన్నీ మిగిలిన స్తోత్రాల్లోంచి ముఖ్యమైనవి తీసుకుంటున్నాం. అంటే మిగిలినవి ముఖ్యం కావు అని కాదు, అవి తెలుసుకుని మిగిలినవి మీరు పారాయణ చేసుకోవచ్చు. విష్ణు భుజంగ ప్రయాతం. ఇప్పుడు విష్ణువు ఎక్కడున్నాడు క్వశ్చన్ చేద్దాం, తెలుసుకుందాం, అప్పుడు గుర్తుంటుంది ఎక్కడున్నాడు విష్ణువు. మళ్ళీ హిరణ్యకశిపుల్లో అడుగుతారు ఏంటండి అంటారేమో, ప్రహ్లాదులు లాంటి వారు మీరందరూ, అంతటా ఉన్నాడు అంటే ఆయన స్వరూపం చైతన్యం. మరి చైతన్యం అంతటా ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నది చైతన్యం కదా, అంటే చైతన్యం మనలో ఉంది. మనలో అని ఏది అనుకుంటున్నాం, దేహం. కానీ జగత్తు చిత్తు జడము రెండు కలిసి ఉంటుంది. ఇది ఆలోచించి చెప్పాడు. విష్ణువుని పట్టుకుని ఆనవాలండి. విష్ణు అంటే ఏమిటో చెప్పడం దలుచుకున్నాడు. అది ఆయన చూపించిన విష్ణువుని మనం చూడాలి, అంటే ఆయన గీసిన బొమ్మ చూడడం కాదు. విష్ణు అంటే ఏమిటో తత్వత తెలుసుకోవాలి, యథార్థం తెలుసుకోవాలి. విష్ణు అంటే ప్రపంచంలో వ్యాపించే అర్థం. ప్రతి వాళ్ళు బొమ్మలాగా శంఖచక్ర కథావాత పద్మాలు పెట్టుకుని ప్రతి వాళ్ళు కూర్చున్నాడు, బొమ్మ కూర్చున్నట్టు ఎలా వ్యాపించాడు, చిద్రూపుడే వ్యాపించాడు. చిత్ అంటే కేవలం చైతన్యముగా ఉన్నాడు. అయితే దేహము చైతన్యమా ప్రశ్నించండి. జడం, జడమైన దేహంలో చైతన్యం ఉంది. అలా ప్రతి వారిలోకి జడమైన దేహం చైతన్యం, జడమైన దేహం చైతన్యం, అన్నీ అవే. చెట్టును చూసాం, చెట్టు జడం, దానిలో చైతన్యం విష్ణువు. పక్షి జడం, పక్షిలో చైతన్యం విష్ణువు. పశువు జడం, పశువులో చైతన్యం విష్ణువు. ఇలా చూడండి, మొత్తం పంచభూతాలు జడములే, వాటిలో చైతన్యం విష్ణువు. ఈ సృష్టి అంతా ఇప్పుడు 2 వస్తువులు కనబడుతున్నాయి, జడం చైతన్యం. అయితే జడం కనబడుతోంది, చైతన్యం కనబడట్లేదు. కనబడట్లేదని లేదనవు, ఎందుకంటే నీకు ఇంకా చైతన్యం ఉంది కనుక. చైతన్యం ఉండడం వల్ల జడగత్తు కదులుతోంది, నడుస్తోంది, తిరుగుతోంది, జగత్తంతా కనబడుతుంది. కానీ జగత్తు చూస్తున్న ప్రతిసారి అందులో నిండిన చైతన్యం గుర్తు రావాలి, కానీ రావట్లేదు. పరిశీలించి ఇక్కడ నువ్వు జడ జగత్తుని ఇదే చైతన్యం అనుకుని భ్రాంతితో చూస్తున్నావు. ఇక్కడ ఈ దేహమే చైతన్యం అనుకుంటున్నావు, మనస్సు చైతన్యం అనుకుంటున్నావు, బుద్ధి చైతన్యం అనుకుంటున్నావు, ప్రాణములు చైతన్యం అనుకుంటున్నావు. ఇవన్నీ జడములేపో అన్నాడు. ఇక్కడ శరీరం అంటే కనబడే పైనున్న రక్తమాంసాలు, లోపలున్న ప్రేగులు, గుండెకాయ, లివరు కాదండి. ఇది స్థూల శరీరం. లోపల మళ్ళీ మనస్సు, బుద్ధి, ప్రాణం, ఇంద్రియాలు, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలిపితే అది శరీరమే. అది ఇన్విజిబుల్, ఇది విజిబుల్. ఇది స్థూలం, అది సూక్ష్మం. ఇందులో నువ్వు ఇదివరకు చేసుకున్న కర్మలు, వాసనలు ఇవన్నీ తెచ్చుకొచ్చేవే అది కారణ శరీరం. 3 శరీరాలు అనుకున్నాయి. చచ్చేమంటే స్థూల శరీరం పోయింది, కానీ మిగిలిన రెండు తిరుగుతుంటాయి. అందుకే చచ్చిపోతే ముక్తి కాదు. సూక్ష్మ శరీరం కారణ శరీరంతో జీవుడు తిరుగుతూ ఉంటాడు. ఆ రెండింటితో ఉన్నవాడు జీవుడు. ఇది పోతుంది స్థూల శరీరం. అన్నంతో పెరిగే శరీరం అన్నమై పొద్దున్నుంచితే సాయంత్రానికి పోతుందే, అన్నంతో పెట్టిన శరీరం ఉంటుందా అన్నాడు మహానుభావుడు. ఒకటి చూడండి, గొప్ప విషయం చెప్పాడు ఇక్కడ. ఇది అలాంటిదే. కనుక ఇది ఎలాగూ పోతుంది. అన్నమయ శరీరం లోపల ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ ఆది కోశములు ఉన్నాయి. ఇవన్నీ స్థూల సూక్ష్మ కారణ శరీరములు, విడితో తిరుగుతున్నాం. అది జడమే. ఇప్పుడు మీకు జడము చిత్తు చెప్పడం కోసం నా తాపత్రయం ఇదంతా. కానీ భగవంతుడు జడమా చిత్త విన్నదాని పరు చిత్తే. కానీ విష్ణు అంటే చిత్ జడం కాదు. కానీ ఎక్కడున్నాడు, జడంలో ఉన్నాడు. చిక్కు వచ్చింది ఇక్కడ. కానీ జడంలోంచే చైతన్యాన్ని పట్టుకోవాలి. కనుక నువ్వు జడభాగాన్ని వదిలి చిత్ భాగాన్ని తీసుకో. ఎందుకంటే రేపు చెప్పబోయే యొక్క గాఢమైన మహాస్తోత్రానికి ఈ స్తోత్రం ఆలంబనం. నీకు కావాల్సింది విష్ణువు కదా, విష్ణువు చిత్రూపుడు కదా. కనుక జడం వదిలి చిత్తును పట్టుకున్నాడు ఇక్కడ. చిత్తు ఎలా ఉన్నాడు అంటే అన్నిట్లో ఆయనే వ్యాపించున్నాడు. కంటికి చూపు ఆయనే, చెవికి వినికి ఆయనే, ఇవి చైతన్యం. అలా ఉన్నాడు, అలా పట్టేశాడు ధ్రువుడు. యొంత ప్రవిశ్య మమవాచ మిమాం ప్రసుప్తాం సంజీవయత్యగని శక్తి ధర సధామ్ర. ఎవడు నా లోపల ప్రవేశించి నా నోటికి వాక్కుని, చెవికి చూపుని, చెవికి వినికిడిని, కంటికి చూపుని, చేతులకి కాళ్ళకి కదలికని, నా ప్రాణాలకి చైతన్యాన్ని ఇస్తున్నాడు, ఆ విష్ణువుకి నమస్కారం అన్నాడు. చూడండి గొప్ప విషయం ఇక్కడ. శ్లోకం మనకు తెలుసు, కానీ ఆ విష్ణువుని ఎప్పుడైనా భావించారా? ఈ విష్ణువుని చూడండి. ఏ విష్ణువు నాలో ఉంటూ నా ఇంద్రియాలకు చైతన్యం ఇస్తూ ఉన్నాడో వాడు. అది ఇంద్రియములు హృషీకములు, చైతన్యమిచ్చేవాడు ఈశ్వరుడు, హృషీకేశుడు అన్నారు ఆయన ఇక్కడ. ఆ పదాలకు అర్థం వెతుకు. కనుక అక్కడున్నాడు. ఇప్పుడు నీకు ఇంద్రియాలు ముఖ్యమా, ఇంద్రియాలు నడిపించేవాడు ముఖ్యమా? రెండూ ముఖ్యమని పక్కన వదిలేయండి. వాడిస్తున్నాడు ఆ చైతన్యానికి. నువ్వు చైతన్యం సబ్జెక్ట్ మాట్లాడుతున్నావు కనుక, సృష్టిలో 2 అంశములు ఉన్నాయి. జడంశ, జడాంశ, చిదంశ, జడాంశ, చిదంశ. ఈ రెండు కలిసి ముడిపడిపోయి ఉన్నాయి. సమస్య అక్కడొచ్చింది. దీనికి శంకరులు పెట్టిన పేరేంటో తెలుసా? చిజ్జడ గ్రంథి అన్నాడు. గ్రంథి అంటే ముడి. రెండు కలిసిపోయాయి. అంటే అనాత్మలైన జడములు, ఆత్మస్వరూపమైన చైతన్యం రెండు కలిసిపోవడం వల్ల ఆత్మ అంటే ఏంటో తెలియట్లేదు. ఆత్మజ్ఞానం అంటారే, అది విష్ణుజ్ఞానం. ఆత్మ చైతన్యం దేహాదులు జడములు రెండు కలిసిపోయాయి. కలిసిపోవడం వల్ల దేహమే ఆత్మ అనుకుంటున్నావు, నేను అనే దేహాన్ని పట్టుకుంటున్నావు, బుద్ధిని పట్టుకుంటున్నావు, ప్రాణాన్ని పట్టుకుంటున్నావు. కానీ నేననేది ఆత్మ వల్ల వచ్చింది తప్ప దేహం వల్ల కాలేదు. కానీ దేహాన్ని పట్టుకుని నేను అని చెప్తున్నావు. కనుక నేను తెలుసుకోవడానికి దేహాదులు కాదు కాదు అంటూ వెళ్ళు. ఈ దేహంలోను బుద్ధి సహాయంతో వెళ్ళు. బుద్ధి జడమే, బుద్ధికి కూడా వెలిగిస్తున్నవాడు ఎవడ? ఆయన. కానీ బుద్ధి ఆయన వల్ల పనిచేస్తుంది కనుక ఆయన వల్ల పనిచేసే బుద్ధి బుద్ధి తెచ్చుకుని ధియోయోన ప్రచోదయాత్తని తనకు కారణమైన చైతన్యాన్ని దర్శించాలి. అది విష్ణువుని వెతకడం. కనుక జగత్తు చిజ్జడ గ్రంథిలో ఉన్నప్పుడు జడము చిత్తు కలిపేసుకోకుండా చిత్తును మాత్రమే నువ్వు తెలుసుకుంటే ఆ చిద్రూపుడు పరమాత్మను తెలుసుకో. కనుక చిత్తుకి ఏ రూపం ఉంది? అందుకు స్వామి విష్ణువు అంటే ఏమిటో ఈ శ్లోకంలో చెప్తున్నారు. వినండి, నేను చెప్పింది దీనికి దూరమైంది ఏమీ చెప్పట్లేదు. చిదంసం విభుం నిర్మలం నిర్వికల్పం నిరీఘం నిరాకారమోంకార వాచ్యం గుణాతీతమవ్యక్తమేకం తురీయం పరం బ్రహ్మయం వేద తస్మై నమస్తే. ఇప్పుడు ఈ శ్లోకంలో విన్నప్పుడు ఎక్కడైనా శంఖచక్ర గదాపద్మలు ధరించిన వాడిని పేరుందా? చిదంశం. ఈ జడము జగత్తులో జడాంశ తీసేసి చిదంశముగా ఎవడున్నాడు? వాడు విష్ణువు. విభుం, విభుం అంటే ఇవన్నీ ఎవడి కంట్రోల్లో ఉన్నాయో వాడు విభు. వాడు ఎలాంటి వాడు? నిర్మలం. ఈ జడములన్నిటికీ మాలిన్యం ఉంది, ఆ నిర్మలుడు. నిర్వికల్పం, వికల్పం అంటే అనేక రకములుగా మారుట అనే దానికి లేదు, ఎప్పుడు ఒకేలా ఉన్నాడు. నిర్వికల్పం. ఈహల్లో, ఈహలంటే కోరికలు మొదలైనవి లేవు. నిరాకారం, ఆకారం లేదు. దాని గురించి చెప్పే పదం ఓంకారం. ఆ ఓంకారం ద్వారా చెప్పబడుతున్నది అది. అది గుణాలు కాదు. గుణాలు మళ్ళీ జడమైన దేహాదులవి, మనస్సుది, ప్రకృతిది. గుణాతీతం, ఆకారాలు వ్యక్తమవుతాయి కానీ చిత్తు వ్యక్తమవుతుందా? అది అవ్యక్తం. జడములు అనేకం ఉంటాయి, చిత్తు ఒక్కటే ఏకం. అది వీటికి అతీతముగా ఉంది కనుక తురీయం. దాన్ని పరం బ్రహ్మ అంటారు. దాని పేరు పరబ్రహ్మ. పరబ్రహ్మ అంటే తెలుసు కదా. అటువంటి పరబ్రహ్మకు నమస్కారము. ఇంకా చెప్పాలి అంటే విశుద్ధం శివం శాంతమాద్యంత శూన్యం. రెండవ శ్లోకంలోకి వెళ్తున్నాం. విశుద్ధం అత్యంత నిర్మలమైన వాడు, శివం కేవల శుభస్వరూపుడు, శాంతం అన్ని వికారాలు లేనివాడు, అద్యంత శూన్యం ఆది అంతము లేనటువంటి వాడు, జగజ్జీవనం జగత్తుకి జీవనమైన వాడు. ఒక్కొక్క భావం తెలిస్తే మనసు ఆర్ద్రమైపోతుందండి. అది విష్ణువు, ఈ జగత్తుకి జీవనుడు. అందుకే చాగయ్య నా జీవాధార అన్నాడు ఇక్కడ. జగత్తుకి జీవనం ఆయన, జగజ్జీవనం. జగత్తు జీవనం అంటే నడుచుట, జగత్తు నడపడం, పోషింపబడ్డం ఎవడెవల జరుగుతుందో వాడు. జీవనం జ్యోతి అని కేవల జ్యోతిస్వరూపుడు, ఆనంద రూపం. ఆయన ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు? అదిగ్దేశకాల వ్యవచ్ఛేదనీయం. అదిగ్దేశకాల వ్యవచ్ఛేదనీయం. దిక్కు, కాలము, దేశము ఆయనని పరిమితం చేయలేవు. ఆయన ఈ దిక్కులో ఉంటాడు, ఈ దిక్కుల్లో మాత్రమే ఉంటాడు, ఫలానా కాలంలో ఉంటాడు, ఫలానా చోట ఉంటాడని చెప్పలేం. అవి చెప్తే జీవుడైపోతాడు, జడమైపోతుంది. జడానికి చోటు ఉంటుంది కానీ చైతన్యానికి చోటు లేదు. అదిగ్దేశకాల వ్యవచ్ఛిన్న వ్యవచ్ఛేదని యం త్రయీవక్తి యం వేద. ఇలా వేదం ఎవరి గురించి చెప్తోందో ఆ పరబ్రహ్మకు నమస్కారం. ఆయన విష్ణువు. తస్మై నమస్తే వచ్చిందిగా నిద్ర, అది అనమాట. అంటే రూపం కనిపించట్లేదు కదా, గమనించారు కదా. అందుకే ఇక్కడ కనబడుతున్నది అసలు విష్ణువేమిటో సారం పెట్టేశారండి. అందుకే ఈ రెండు శ్లోకములు చాలా ముఖ్యం. నేను షట్పది చదివించినట్టు చదివించను కానీ చెవి పెట్టి వినండి. చిదంసం విభుం నిర్మలం నిర్వికల్పం నిరీఘం నిరాకారమోంకార వాచ్యం గుణాతీతమవ్యక్తమేకం తురీయం పరం బ్రహ్మయం వేద తస్మై నమస్తే. విశుద్ధం శివం శాంతమాద్యంత శూన్యం జగజ్జీవనం జ్యోతిరానంద రూపం అదిగ్దేశకాల వ్యవచ్ఛేద నీయం త్రయీ వక్తి యం వేద తస్మై నమస్తే. త్రయీ అంటే వేదం. వేదం చెప్తోంది ఇలా పరమాత్మ గురించి. ఇది పరమాత్మ. ఇక్కడ ఏం రూపం లేదు కదా. ఆయన రూపం చూపిస్తారండి తర్వాత శ్లోకంలో. ఎంతో అందంగా అద్భుతమైన పాదములతో రమ్యమైన వదనంతో ప్రకాశిస్తున్న రూపం కలిగి విష్ణువుకు నమస్కారం అంటాడు ఇక్కడ. ఈ మొదటి రెండు శ్లోకాల్లో ఏ రూపం చెప్పలేదు. విష్ణువు అంటే ఏంటి చెప్పాడు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ విష్ణువు అంటే అది. ఇది తెలిస్తే ఇది ఎప్పుడూ ఏకమే, దానికి ఏ ఆకారం లేదు. ఆయన మనల్ని అనుగ్రహించడం కోసం ఆకారం స్వీకరిస్తున్నాడు. అందుకే ఆకారాన్ని కాదనట్లేదు శంకరులు. నిరాకారం మన కోసం ఆకారమైంది. అందుకే శంకరులు ధ్యానించే విష్ణువు కేవలం ఒక రూపంలో ఉన్నవాడు కాదు, ఏ రూపం లేనివాడు రూపం స్వీకరించాడు దేనికి, అనుగ్రహం కోసం. ఇంతవరకు వర్ణించిన దాని రూపం లేదు కదా, తర్వాత విష్ణువుని చూపిస్తాడు మనకి. అంటే ఇప్పుడు చూపించలే, అసలు రంగు చూపించాడు ఇప్పటి వరకు, అసలు రంగు బయటపడతా అంటాం కదా. అసలు విష్ణువు ఏంటో ఈ రెండు శ్లోకాల్లో ఉందండి, ఇంకోటి తెలుసుకోనక్కర్లేదు. అసలు విష్ణువు ఇది, ఈ విష్ణువు తెలిసిన వాడే ప్రహ్లాదుడు. ఈ విష్ణువు అంతటా ఉన్నాడు, అంతటా ఉన్నాడని చెప్తున్నాడు ఆయన. హిరణ్యకశిపుడు వినలేదు, ఆయన దృష్టిలో విష్ణువు అంటే ఒక రూపం ధరించి శంఖచక్రాలు పట్టుకుంటేనే విష్ణువు. ఈయన దృష్టిలో విష్ణువు అంటే చిదంశం విభు నిర్వికల్పం నిరీహం, ఆ విష్ణువే అంతటా ఉన్నాడన్నాడు. కానీ ఆ విష్ణువు నా కోసం ఒక రూపం స్వీకరించి వస్తున్నాడు. ఆ వచ్చిన రూపం ఎంత అందంగా ఉందో రేపు చూద్దాం. ప్రస్తుతం మెటీరియల్ తయారైపోయింది, ఆ మెటీరియల్తో విష్ణువు రాబోతున్నాడు రేపు ఇక్కడ. అంటే పంచదారతో బొమ్మ చేయాలంటే ముందు పంచదార తెచ్చుకుంటాం. విశుద్ధం శివం నిర్వికల్పమైన పంచదార వచ్చేసింది, దానికి రూపం కాలేదు. ఇప్పుడు దానితో విష్ణువు అనే మూర్తి తయారవుతుంది ఇక్కడ, దాన్ని చూపిస్తారు మనకి. ఎక్కడ ధ్యానించాలి, ప్రక్రియ ఉంది. నారాయణ మంత్ర ఉపాసకులకు ఆ మంత్రం జపించేటప్పుడు ధ్యానించేటప్పుడు ఏమి చెయ్యాలి అనేది ఈ శ్లోకంలో పెట్టాడు ఆయన. ఇక్కడ ముందు నారాయణ అంటే ఇది తెలుసుకో, విశుద్ధం శివం, అదే అందరి ఎందు వ్యాపించిపోయి అందరికి ఆధారమైంది. అలాంటి వాడిని ఎలాగ ధ్యానించాలి, ఆ హృదయం ఎలా ఉండాలి, ఆ యోగపీఠం ఎలా ఉంటుంది, ఆ యోగపీఠం మీద ఆయన ఎలా నిలబడి ఉంటాడు చూడు అని చూపిస్తున్నారు. అక్కడ నారాయణ ప్లేస్లో నువ్వు రాముణ్ణి పెట్టుకో, కృష్ణుడిని పెట్టుకో, నరసింహుణ్ణి పెట్టుకో, శివుణ్ణి పెట్టుకో, అమ్మవారిని పెట్టుకో. అసలు సబ్జెక్టు మాత్రం ముందే చెప్పిన చిదంశం విభు నిర్వికల్పం నిరీహం. అక్కడికి వచ్చే ఏకత్వం, కానీ హిందూ ధర్మం ఏకత్వం ఈ రెండు శ్లోకాలే. రూపాల్లో అనేకత్వం ఉంది, తత్వం మాత్రం ఏకమే. ఆ తత్వమే విశుద్ధం, తర్వాత చిదంశం నిర్వికల్పం నిరీహం, అటువంటి తత్వం అది మహాయోగపీఠే. ఒక మహాయోగపీఠం ఉంది, అది ఎక్కడుందంటే హృదయంలో ధ్యానించాలి. అందులోని సూర్యమండల అగ్నిమండలములు ఉన్నాయి, దాని మధ్యలో కర్ణిక ఉంది, ఆ కన్నిక మధ్యలో నిలబడి కనబడుతున్నాడు నారాయణుడు. ఆయన ఎలా ఉంటాడని తెలుసుకోవడం కోసం మళ్ళీ తిరిగి రేపు 6:30 సమావేశం అవుదాం. స్వస్తి. శ్రీహక్కాంతాయ కళ్యాణ్యధయేనధయర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మంగళం కోసలేంద్రాయ మహనీయగుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద నమః పార్వతీపతయే హర హర మహాదేవ.